కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురు రూపే త్వం నమామి కమాక్షి ప్రణత జనతాపవర్గా కృతరణ సర్గా ససింహ సంసర్గా కామాక్షి ముదిత భర్గా హత రిపువర్గా త్వమేవ సా దుర్గా. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ 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 జగద్గురు భారతీతీర్థ మహాస్వామినే నమో నమః. శ్రీ 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 శారదా చంద్రమౌళీశ్వర స్వామినే నమో నమః. జగదంబామయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీదేవి మహాత్మ్య ప్రవచన మహాయజ్ఞంలో నిన్నటి వరకు మనం రెండు చరిత్రలు పూర్తి చేసుకున్నాం. ప్రథమ చరిత్రము, మధ్యమ చరిత్రము. ప్రథమ చరిత్రములో రాత్రి సూక్తముగా ఆరాధింపబడినది బ్రహ్మదేవుని చేత ప్రార్థింపబడి మధుకైటవ సంహారానికి హేతువైనటువంటి అమ్మవారు, తర్వాత మహిషాసుర సంహారం చేసినటువంటి మహిషాంతకరి అయినటువంటి తల్లి. ఆ తల్లి మహిషాసుర సంహారం ఏ విధంగా చేసింది చరిత్ర చెప్పుకున్నాక మనం మహిషాంతకరి సూక్తము అనేదాన్ని మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. దీని ప్రస్తావన చేస్తూ మహిషాంతకరి సూక్తం చివరిలోనే సుమేధ సురధునితో సమాధితో అంటున్నాడు, వధాయ దుష్టదైత్యానాం తథా శుంభనిశుంభయోహో రక్షణాయచ లోకానాం దేవానాం ఉపకారిణి తచ్చృణుష్వ మయాఖ్యాతం యథావత్ కథయామితే. ఇప్పుడు నేను చెప్పబోతున్నది లోకరక్షణ కోసం, దేవతలను ఉపకారం కలిగించడం కోసం శుంభనిశుంభులనేటువంటి దైత్యుల్ని అమ్మవారు సంహరించినటువంటి గాథను చెప్పబోతూ ఉన్నాను అని ఆ అధ్యాయం చివర చెప్పి ఆ కథను తట్టి తర్వాత నుంచి వివరిస్తున్నారు. ఇక్కడి నుంచి మిగిలిన భాగం అంతా కూడా శుంభనిశుంభ సంహారం చేసినటువంటి అమ్మవారు. మొదటి తల్లి మధుకైటభ ప్రశమని, రెండవ తల్లి మహిషాసుర సంహారిణి. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా శుంభనిశుంభులు. అయితే ఈ చరిత్ర అతి విస్తారంగా ఉన్నది మిగిలిన రెండు చరిత్రల కంటే. ఇక్కడ శుంభనిశుంభ సంహారం అనే పేరుతో ఇంకా అనేక మంది అసలు సంహరింపబడుతూ ఉంటారు, కనుక ఎక్కువ కథ ఇక్కడున్నది. మరొక ప్రత్యేకత కూడా ఈ ఘట్టంలోనే మనకు కనిపిస్తుంది. ఉత్తమ చరిత్రం అనేటువంటిది అన్ని విధాల చాలా బలంగాను విస్తారంగాను కనబడుతుంది. ఇందులో ఎక్కువ మంత్రరాశి కూడా ఉంటుంది. అమ్మవారి రూపముల్లో ఉన్నటువంటి వివిధములైన తీరులు ఇందులో కనబడతాయి. మిగిలిన రెండు చరిత్రల్లోనే మనకు ప్రధానంగా కనబడే రెండే రూపాలు, ఒకటి మహాకాళి, ఇంకోటి మహిషాసుర సంహారం చేసిన మహాలక్ష్మి, ఒకటి దశభుజ, ఇంకొక తల్లి అష్టాదశభుజ. ఇక్కడ ఏమిటంటే చిత్రం, ప్రధానమైన దుర్గ ఒకటి ఉన్నప్పటికీ కూడా ఆ దుర్గ నుండి బహుశక్తులు వస్తాయి. అందుకే ఈ చరిత్రకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం కూడా జరుగుతున్నది. అనగానే మిగిలిన అప్రాధాన్యం అని కాదు ఇక్కడ తెలుసుకోవాల్సింది. దానితో మేళవించుకుని చూస్తే ఇది విస్తారంగా మనకు గోచరిస్తున్నది. పైగా దేవతలకు అమ్మవారు ఒక మాట చెప్పారు, వాళ్ళే కోరుకున్నారు ఎప్పుడెప్పుడు మాకు ఏ కష్టం జరిగినా అప్పుడు నేను తలంచుకుంటాం అని. అంటే అసలు కష్టం రాకుండా చూడమ్మా అని అనలేదు. చూడండి ఇక్కడ కష్టం అనేది వచ్చినప్పుడు నేను తలంచుకుంటామని. అంటే ఒకవేళ కష్టం వచ్చినా అమ్మను తలంచుకోవడం మనకు చాలా ధైర్యమే, అంటే కష్టం రావడం కష్టం లేకపోవడం కాదు, కష్టంలో అమ్మను తలుచుకున్నామా లేదా అనేది ప్రధానమైన అంశం. ఎందుకంటే సుఖదుఖాలు ఇప్పటి పనులు బట్టి రావు, ఒకప్పటి ప్రారంధాలు బట్టి వస్తూ ఉంటాయి. కానీ దుఃఖం వచ్చినప్పుడైనా సరే అమ్మవారు స్మరణలోకి వచ్చారు అంటే ఆ దుఃఖం కూడా సుఖమే అవుతుంది. అందుకే కుంతీదేవి కృష్ణ పరమాత్మతో అన్నది కదా, నిన్ను గుర్తు చేసే విపత్తులు ఎన్ని రాని ఎన్ని వచ్చినా పర్వాలేదని. ఎందుకంటే విపత్తులు వచ్చినప్పుడల్లా నువ్వు గుర్తొస్తున్నావంటే ఆ విపత్తే సంపద. అందుకే విపత్ విస్మరణం విష్ణోహ సంపన్నారాయణ స్మృతి, విష్ణువుని విస్మరించడమే విపత్తు, స్మరించడమే సంపత్తు అన్నాడు వ్యాసదేవుడు. విష్ణువన్న అమ్మన్న ఒకటే. భగవంతుడు గుర్తుకొచ్చేటప్పుడు ఆపద కూడా సంపదే, భగవంతుడు గుర్తురానప్పుడు సంపద కూడా ఆపదే. అందుకే ఇక్కడ కష్టాలు రాకుండా చూడమ్మా అనడం కాదు, కష్టం వచ్చినప్పుడు నువ్వు గుర్తొస్తే చాలు ఆ కష్టం వెంటనే తొలగిపోతుంది. అందుకే ఆపది కిం కరణీయం స్మరణీయం చరణకమలమంబాయా, దీనికి సంబంధించిన కథను మనం ప్రస్తావన చేసి ప్రస్తావనలోనే విడిచిపెట్టాం, అది గుర్తు తెచ్చుకుని లోపలికి వెళ్దాం. బాణాసురుడి చేత అనిరుద్ధుడు బంధింపబడ్డాడు. అప్పుడు నారదుడు వచ్చాడు. నారదుడు వచ్చి అమ్మవారిని ఆశ్రయించమని చెప్పాడు. ఆశ్రయించిన తర్వాత అమ్మవారు నాగపాశాలన్నీ విముక్తి చేసేట, కానీ తీసుకువెళ్ళి కృష్ణనగర్లో పెట్టలేదు ఆవిడ. ఇప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి ఈ బాణాసురుని శిక్షించి ఉషని నీకు ఇచ్చి వివాహం చేస్తాడని చెప్పింది ఆ తల్లి. అంతవరకు నీకు ఇంకే పాశ బాధ ఉండదని బాధ తొలగించింది, వివాహం కోసం అవకాశం అక్కడ ఏర్పాటు చేసింది. తర్వాత కృష్ణ పరమాత్మ వచ్చి తర్వాత కథంతా నడిపాడు. ఈ ఘట్టంలో కూడా నారదుడు ఆయనకు బోధించింది దుర్గాస్మరణ. కనుక ఆపద కలిగినప్పుడు దుర్గను స్మరించడం అనేది దేవతల పద్ధతి. ఇది దేవతల పద్ధతి అంటే దైవీ గుణముల వారి పద్ధతి. దేవతలు ఎవరికి దైవీ గుణాలు ఉంటాయో వారు ఆపదలు వచ్చినప్పుడు అమ్మను స్మరిస్తారు. అది ఇప్పుడు ఆ చరిత్ర మొదలు పెడుతున్నారు. కశ్యపశ్యా ధనుర్నామ భార్యాసి ద్విజసత్తమ. కశ్యపునికి అనేక మంది భార్యలు, దితి అదితి ఎలాగైతే ఉన్నారో ధనువు అనేటువంటి భార్య ఉన్నది. ఆ ధనువునికి ప్రధానంగా ముగ్గురు సంతానం ధనువుకి, అందుకే ధనుజులు అనే పేరు. ఆ ధను సంతానానికి ధనుజులు, దితి సంతానానికి దైత్యులు ఇలా చెప్పబడుతూ ఉంటారు. కానీ ఉభయులు కూడా దేవద్వేషులైన సందర్భంలో ఆ భగవంతుడు వచ్చి శిక్షించడం జరుగుతూ ఉంటుంది. ఈ ధనుజుల్లో అంటే ధనువుకి కలిగినటువంటి ఇద్దరు కుమారులు ప్రధానంగా చెప్పబడుతున్న వాళ్ళు శుంభ నిశుంభ. మూడవ వాడు ఉన్నాడు నముచి, వాడి కథ ఇక్కడికి రాదు గనక మూడవ వాడని చెప్పుకున్నప్పుడు. శుంభనిశుంభులు, ఈ శుంభనిశుంభులు సామాన్యులు కారు. వీరు అప్రాప్త యౌవనావేవా చేరతు తప ఉత్తమం. వాళ్ళు ఇంకా యవ్వన దశకు వెళ్లకుండానే తపస్సు కూర్చున్నట్ట. ఎందువల్ల అంటే పరాజయతుం దివోక సహా, వాళ్ళకి ఆగర్భశత్రువులైనటువంటి దేవతలపై పరాజయం వాళ్ళు సాధించడానికి, వాళ్ళని పరాజితుల్ని చేయడానికై వారు యవ్వనం రాకముందే తపస్సు కూర్చున్నారు. బ్రహ్మదేవుని ఉద్దేశించి తపస్సు చేశారు. అప్పుడు బ్రహ్మ ఇచ్చిన వరం, వాళ్ళు కోరుకున్న వరం ఇచ్చాడు. అదేమిటంటే అవధ్యత్వం సురై సిద్ధైర్ గంధర్వైర్ కిన్నెరై నరై ఆవయోస్తు వధ కశ్చిత్ పుంభిన్నభవతు ప్రభో. దేవతలతో గాని సిద్ధులతో గాని గంధర్వులతో గాని కిన్నెరలతో గాని మానవులతో గాని మొత్తానికి ఏ జాతికి చెందిన పురుష పుంగవుల చేత గాని మేము మరణింపబడకూడదు. అది ఎక్కడో చిన్న శిల్పం అవుతారండి తెలివితేటల్లో. వాళ్ళ దృష్టిలో మగవాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని చంపగడానికి వీల్లేదు, ఆ విధమైనటువంటి అవధ్యత్వం మాకు కావాలి అని కోరుకున్నారు ఇక్కడ. అంతేగాని ఆ మాటలో వాళ్ళు కావాలనే ఎందువల్ల ఏ మగవాడి చేత కూడా మేము సంహరింపబడకూడదు అన్నారు. అంటే వాళ్ళకి వాళ్ళే ఆప్షన్ పెట్టుకున్నారు అక్కడ. ఇలాంటి విషయాలు మనం గమనించాలి. ఎందువల్ల వాళ్ళు ఆ పనిచేశారు, ఇలాంటి పొరపాటు చేశాడు రావణాసురుడు. వాడు నరవానరుల విషయం ప్రస్తావన చేయలేదు వాడు. ఎందుకంటే వాడి దృష్టిలో నరవానరులు అంటే ఎంత వాళ్ళ కోసం తపస్సు చేసి మరీ వాళ్ళ మీద జయం సాధించాల్సినంత లేదు. వాళ్ళకి చేసిన తపస్సుని ఇటు వినియోగించుకుందాం అనుకున్నారు. కనుక వాడు ఎక్కడ విడిచిపెట్టాడో అక్కడే వచ్చారు భగవంతుడు. అలాగే వీడు కూడా స్త్రీలు అంటే అబలులు అనుకున్నాడు, వాళ్ళ వల్ల ఏమవుతుందిలే అనుకున్నాడు. కానీ ఆ రూపంలోనే రాబోతున్నాడు భగవచ్చక్తి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సృష్టిలో దేన్ని తక్కువగా చూడకు, స్త్రీ అని కానీ నరులను కానీ దేన్ని తక్కువగా చూడకు. ఎందుకంటే విశ్వమంతా ఈశ్వరమయం, ఈశావాస్యమిదం సర్వం. ఉపాధిగతంగా అల్పంగా కనబడచ్చు కానీ అల్పమైన ఉపాధిలో ఉన్న చైతన్యం మాత్రం ఈశ్వరుడే. కనుక ఏ ఉపాధిని నువ్వు అల్పంగా అనుకుంటావో భగవంతుడు నీకు బుద్ధి చెప్పడానికి తన విస్తారమైన ఈశ్వర చైతన్యాన్ని అల్ప ఉపాధిలోంచి ప్రయోగిస్తాడని. అదే మన పురాణ కథలన్నింటిలోని మన సీనియర్ రాక్షసులు మనకు నేర్పినటువంటి పాఠాలు ఇవన్నీ కూడా. వాళ్ళు బోధిస్తున్నారు, వాళ్ళ అనుభవం నుంచే మనం నేర్చుకోవాలి కదా ఇవన్నీ కూడా. అందుకే ఆఫ్టర్ ఆల్ ఎప్పుడు ఎవరిని అనవద్దు. అందున స్త్రీని కించపరిచితే ఏమవుతుంది అనడానికి వీళ్ళందరూ కూడా పెద్ద ఉదాహరణలు మనకి. ఎప్పుడైతే ఈ విధంగా కోరుకున్నారో బ్రహ్మదేవుడు సరే అన్నారు. ఈ వచ్చినటువంటి బలంతో మొత్తం దేవతలందరినీ నిర్జించారు వాళ్ళు. ఆ విధంగా ఓడించి వాళ్ళ యొక్క పదవులన్నీ వీలు చేయడం మొదలుపెట్టారట. తావేవ సూర్యతాం తత్వద్ అధికారం తదైందవం కౌబేరమత యామ్యంచ చక్రాతే వరుణశ్చ. మొత్తం దిక్పాలకుల పనులు, పంచభూతాల పనులు, ఇవన్నీ వీళ్ళు హస్తగతం చేసుకున్నారు. వాళ్ళ అధికారాలని వీళ్ళు వినియోగించుకుంటూ వాళ్ళ శక్తితో వీళ్ళు సుఖాలు అనుభవిస్తూ మొత్తం ప్రకృతిపై, దేవలోకాలపై ఆధిపత్యాన్ని సాధించారు. అటువంటి స్థితిలో ఈ దేవతలందరూ కూడా వారికి అమ్మ అభయం ఇచ్చింది కదా, స్మరిస్తే అనుగ్రహిస్తానని. అందుకు వారందరూ కూడా తిన్నగా అక్కడి నుంచి బయలుదేరి హిమవత్ పర్వత ప్రాంతానికి చేరి అమ్మవారిని ఉద్దేశించి స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మహాసురాభ్యాం నిరాకృతాః తాం దేవీం సంస్మరత్యపరాజితాం. ఇక్కడ గొప్ప మాట అమ్మవారికి వేశారు, అపరాజిత అయినటువంటి అమ్మవారిని ఇక్కడ వారు స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇతి కృత్వా మతిందేవా హిమవంతం నగేశ్వరం జగ్ముస్తత్ర తతోం దేవీం విష్ణుమాయాం ప్రతిష్ఠువు. ఎప్పుడైతే అపరాజితని స్మరించారో ఆ స్మరణకి వారికి హిమవత్ పర్వత ప్రాంతంలోనే అమ్మని స్తుతించాలని బుద్ధి పుట్టి అక్కడ ఆశ్రయించారు. ఇది కొంచెం ఆలోచించవలసింది. హిమవంతం నగేశ్వరం, అక్కడికి ఎందుకు వెళ్ళారంటే అది అమ్మవారి ఇల్లు. హిమాచల మహావంశ పావనాయే నమో నమః. అంతేకాదు, ఉత్తమమైన ఆధ్యాత్మిక సాధనలు చేయాలి అంటే ఉత్తమమైన భూమికలను ఆశ్రయించాలి. ఏదైనా సాధన శీఘ్రంగా ఫలించాలంటే లోపాలున్నా, మనకు తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్లున్నా, అవన్నీ తొలగి సంపూర్ణ ఫలం కావాలి అంటే చోటు సరైనది కావాలి, శక్తివంతమైన చోటు కావాలి. అది మన గృహాదుల కంటే క్షేత్రాదులు శ్రేష్టం. ఆ క్షేత్రాల్లో కూడా ఉన్నతమైనటువంటి పర్వతాలు, నదీ తీరాలు, సముద్ర తీరాలు అత్యంత శ్రేష్టం. అందున హిమవత్ పర్వతం సిద్ధభూమి, తపోభూమి. అందుకే హిమాలయో నామనగాధిరాజ అస్త్యుత్తరశ్యాం దిశి దేవతాత్మ అన్నాడు కాళిదాస మహాకవి. దేవతాత్మ అంతేకాదు, తపోధామ అని పేరు హిమవంతుడికి. శివుడు అక్కడ తపస్సు చేస్తున్నప్పుడు హిమవంతుడితో అంటాడు, నువ్వు తపోధాముడవు, నీ దగ్గర ఏ తపస్సులైనా సిద్ధిస్తాయి, అందుకే ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాను శివుడే అన్నాడంటే ఆయన తపస్సుకులు సిద్ధి కావాలా? ఆయనే తపస్సిద్ధి స్వరూపుడు. ఆయన హిమవంతుడికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకతని, గౌరవాన్ని తాను కూడా మన్నించాడు పరమేశ్వరుడు. అందుకే హిమవంతుడు అంత ఉన్నతమైనది. అమ్మవారి ప్రార్థన చేయాలంటే అలాంటి చోటుకు చేస్తే తొందరగా ఫలిస్తుందని వీళ్ళందరూ కూడా అక్కడికి చేరి ఆరాధన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అమ్మ ఇచ్చిన ఒక అభయం ఉన్నది. తయాస్మాకం వరోదత్తో యథాపత్సు స్మృతాఖిలా భవతాం నాశయిష్యామి తక్షణాత్ పరమాపద. వాళ్ళకి ఏంటి గుర్తొచ్చిందో చూడండి, మమ్మల్ని ఎప్పుడు మేమంతా కూడా నిన్ను స్మరిస్తామో అప్పుడు నువ్వు ఆవిర్భవించి మా ఆపదలందరినీ నశింపజేస్తాను అని నువ్వు మాటిచ్చావు. ఆ మాట వాళ్ళ గుర్తుకొచ్చి అపరాజితను స్తుతించారు. ఇక్కడ అపరాజితను అని చెప్పడంలోనే ఇప్పుడు చెప్పబోయేటటువంటి దివ్య స్తోత్రం, ఎన్నో భాగ్యముల చేత మనం దీనిలో ప్రవేశించాం. అసలు దేవీ మహాత్మ్యం వినడమే భాగ్యం. అందులో ఈ సూక్తముల యొక్క పరామర్శ అత్యంత అద్భుతమైనది. ఇప్పుడు చెప్పబోతున్నటువంటి సూక్తం అపరాజిత సూక్తము అని చెప్పబడుతున్నది. ఇక్కడ మనం గమనించవలసిన ప్రధానమైన అంశం ఏంటంటే, మహిషాంతకరి సూక్తం ఎలాంటిదో అపరాజిత సూక్తం అలాంటిది. మనం చెప్పుకున్నాంగా స్తోత్ర చతుష్టయం, అది దీని చతుష్పది అని కూడా అంటారు. స్తోత్ర చతుష్టయం, మొదటిది మహాకాళి రాత్రి సూక్తం, రెండవది మహిషాంతకరి సూక్తం. మనకు 2 రోజులు పట్టింది పూర్తవడానికి. ఇప్పుడు చెప్పుకుంటున్నది 3వ సూక్తం, దీనికి అపరాజిత సూక్తం అని. మళ్ళీ శుంభనిశుంభ సంహారమైన తర్వాత మరొక సూక్తం వస్తుంది, అది నారాయణీ సూక్తము, సరస్వతీ సూక్తము అని చెప్పబడుతుంది. దానికి 2 పేర్లు ఉన్నాయి ఇక్కడ, అది నారాయణీ సూక్తం. అయితే ప్రథమ చరిత్రములో 1వ సూక్తం, ద్వితీయ చరిత్రములో 2 సూక్తములు, ద్వితీయ చరిత్రంలో 1వ సూక్తం, అక్కడ కూడా మహిషాంతకరి సూక్తం. ఈ ఉత్తమ చరిత్రంలోకి వచ్చినప్పటికల్లా 2 సూక్తములు వచ్చాయి. మీరు చూడండి ఇక్కడ ప్రత్యేకత ఏంటో చూడండి. మళ్ళీను మొదటి సూక్తం వచ్చినప్పుడు ఇంకా అమ్మవారు రాకముందే రమ్మనమని ప్రార్థన చేస్తూ సూక్తం వచ్చింది అక్కడ. అప్పుడు అమ్మవారు వచ్చి పనిచేశారు, వెళ్ళిపోయారు. అంటే అమ్మ అవతారానికి ముందే సూక్తం అది. 2వ సూక్తం పరిశీలించండి, ఆమె వచ్చి పనంతా చేసి మహిషాసుర సంహారం చేసిన తర్వాత సూక్తం అది. ఒకటి ముందు చేశారు, ఒకటి వెనుక చేశారు. ఇది మాత్రం చిత్రం ఏంటంటే ముందు వెనుక కూడా ఉన్నాయి. ఇక్కడ అమ్మవారిని ఆహ్వానించడానికి ఒక సూక్తం, ఆహ్వానించి ఆవిడ విజయ కార్యం చేసిన తర్వాత మరొక సూక్తం, కనుక 2. మరొక ప్రత్యేకత ఏంటంటే, మహిషాసురుడు బాధలు కలిగినప్పుడు వీళ్ళు నేరుగా అమ్మవారిని ఆశ్రయించలేదు, బ్రహ్మవిష్ణు రుద్రులను ఆశ్రయించారు. అప్పుడు ఆ బ్రహ్మవిష్ణు రుద్రుల యొక్క తేజస్సు ఎప్పుడైతే వెలికి వచ్చిందో అప్పుడు వీళ్ళ నుంచి కూడా వెలికి తేజస్సు వచ్చి, మీరు ఎవరిని ఆశ్రయించాలో వారిలోనూ మీలోనూ కూడా ఉన్నదాన్ని నేనే అని రుజువు చేసి వచ్చింది ఆవిడ. ఆవిడొచ్చి అభయం ఇచ్చింది. ఆ మహిషాసుర సంహారం జరిగి చాలా కాలం అయిపోయిన తర్వాత ఎప్పుడో మళ్ళీ శుంభని శుంభ సంహారానికి ఇంకెవరిని ఆశ్రయించాలో వాళ్ళకి తెలిసిపోయింది. ఇంకా బ్రహ్మ దగ్గరికి వెళ్ళడమో విష్ణువు దగ్గరికి వెళ్ళడం కాదు, ఇంకా నేరుగా ఆవిడని పట్టుకున్నారు. ఇప్పుడు వెలిహిమత్ పర్వత ప్రాంతంలో ఆవిడని ఆశ్రయించారు. ఆవిడ అభయమిచ్చింది గనక, అందుకే ఆవిడిచ్చిన మాటని స్మరించారు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని దేవతలు అంటారు కానీ నిజంగా చేస్తారా అని ఎప్పుడూ కూడా సందేహించకూడదు వాళ్ళకి. అప్పుడు అమ్మ అంది, మేము ఇప్పుడు తలంచుకున్నాం. అమ్మ వాళ్లతో అన్నది కాదు, మనతో కూడా అన్నట్టే లెక్క. అందరికీ తను ఆశ్రయించిన వారిని అనుగ్రహిస్తానన్న అమ్మ మాట మన కోసం. అందుకే పెద్దలు చెప్తారు ఏంటంటే, ఓ తల్లి నీ వాక్యం ఏమిటంటే, నా భక్తులు ఎప్పుడూ నశించరు అనేది నీ వాక్కు. ఆ వాక్కు గుర్తుపెట్టుకుని నేను బతుకుతున్నానమ్మా అన్నాడు ఒక భక్తుడు. ఇది సంచించ సంచించ ప్రాణాన్ సంధారయామ్యహం తవ ప్రతిజ్ఞ మద్భక్తా ననశ్యంతీత్యపి క్వచిత్. నీ ప్రతిజ్ఞ ఏమిటంటే, నా భక్తుడు ఎప్పుడూ నశించడు, ఇది నీ ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞావాక్యాన్ని స్మరిస్తూ నేను బ్రతుకుతున్నాను. ఎందుకంటే నీ భక్తుడిని నేను, నేను ఆశ్రయించిన వాడిని, నేను ఆశ్రయించిన వాడు చెడిపోడు అనేది నీ మాట. నమే భక్త ప్రణశ్యతి అని గీతలో స్వామి చెప్పాడు కదా, అదొక్క ధైర్యం చాలండి. ఆ ధైర్యం మనకు కలిగించడానికి ఇక్కడ దేవతలు చేసిన తెలివైన పని. వాళ్ళు ఇప్పుడు నేరుగా అమ్మవారిని ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు వారు ఎదురుగా అమ్మ లేదు, కానీ అమ్మ సర్వవ్యాపిని అనే జ్ఞానం వారికి ఉంది గనక ఆ సర్వవ్యాపినైన తల్లిని దేవతలు ఋషులు కలిసి ముక్తకంఠంతో అమ్మవారిని గానం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోతున్న ఈ సూక్తానికి అపరాజిత సూక్తమని ఒక పేరు, ఇంకొక పేరు దేవీ సూక్తం అని పేరు, ఇంకొక పేరు మహాచండి అని పేరు. మూడు పేర్లు ఉన్నాయి దీనికి. దేవీ సూక్తం అని ఎందుకు పేరు పెట్టారంటే, వేదంలో దేవీ సూక్తం ఒకటి ఉంది, దేవి అధర్వశీర్షం. వేదంలో అమ్మవారి మంత్ర రాసి బోలుడుందండి. అరుణోపనిషత్తు, బహురుచోపనిషత్తు, త్రిపురోపనిషత్తు, భావనోపనిషత్తు చాలా చాలా ఉన్నాయి. ఋగ్వేదంలోంచి, యజుర్వేదంలోంచి, సామవేదంలోంచి వివిధ ఉపనిషత్తులు. దశోపనిషత్తులో కేనోపనిషత్తు ప్రత్యేకించి అమ్మ గురించి ప్రస్తావన చేస్తున్నది. ఇది కాకుండా దేవి అధర్వశీర్షం కూడా ఉన్నది, అది ప్రత్యేకం. అమ్మవారి మంత్రరాశి అంతా ఉంటుంది. మనకిప్పుడు లోక ప్రసిద్ధంగా ఉన్న చండీ మంత్రం కానీ, అదేవిధంగా పంచదశీ మహామంత్రం కానీ, శ్రీవిద్యామంత్రం కానీ అందులోంచి తీసుకున్నవి. మంత్రోద్ధారం మనం చూపించాం కదా, మొదటి రోజున మంత్రోద్ధారం ఎలా జరుగుతుందో చూపించాం, అవి అక్కడున్నాయి. అయితే ఇందులో దేవీ సూక్తం ప్రత్యేకంగా మహిమాన్వితమైన ఒక దేవీ సూక్తమని చెప్పబడుతూ వేదంలో ఉంది. అహం రుద్రేభిర్వశభిశ్చరామి అని మొదలవుతుంది ఆ సూక్తం. ఆ దేవీ సూక్తం అక్కడ ఎంత గట్టిదో, ఇది అటు అంత గట్టిదిదిట. అందుకే దీనికి వేదంలో దేవీ సూక్తం ఎలాంటిదో, దేవీ మహాత్వంలో ఈ సూక్తం అలాంటిది కనుక దీనికి దేవీ సూక్తం అని పేరు. పైగా ఇది అత్యంత ప్రధానమై ఒక్కొక్క సూక్తం ఆ అవతారానికి సారమైతే, ఈ సూక్తం మొత్తం దేవీ మహాత్వానికి సారంగా చెప్పారు. అది ప్రత్యేకత. అందుకే ఇది ఒక్కటి కూడా పారాయణ చేసుకోవడం మనకు కనబడుతుంటుంది. దీని పేరు దేవీ సూక్తం. ఇందులో అమ్మవారంటే ఏమిటి అనేది చాలా స్పష్టమైన నిర్వచనం కనిపిస్తుంది. అందుకే మన సంస్కృతిలో అమ్మవారంటే భావన ఏమిటో అడగాలి. ఇప్పుడు మనం భావించడం వేరు, శాస్త్రం ఏం భావిస్తుందో చెప్పాలి. శాస్త్రం ఎలా భావిస్తుందో అలాగే మనం భావిస్తే ఆ భావన సిద్ధిస్తుంది. అది అందుకని మనకు తోచింది కాదు. ఇక్కడ మనకు తెలిసి అమ్మవారు అనగా రాక్షస సంహారం చేశారు, నమస్కరించిన వాళ్ళని కాపాడుతారు అంతే. మనకు ఏది అవసరమో అది తెలుసుకున్నాం తప్ప అమ్మ యొక్క యథాస్వరూపాన్ని తెలుసుకున్నామా? యథాస్వరూపం తెలుసుకోవడమే తత్వము. ఉన్నదున్నట్టు తెలుసుకునుట, తత్వము అంటే ఉన్నది ఉన్నట్టు తెలుసుకునుట. ఇప్పుడు ఆ తత్వాన్ని ఈ సూక్తంలో ఆవిష్కరిస్తారు. అమ్మ అంటే ఏమిటో చూపిస్తారు. పైగా చాలా సులభంగా ఉంటుంది ఈ సూక్తం. ప్రతివారు నిత్యము పారాయణ చేయవలసింది. దీన్ని యజ్ఞప్రసాదంగా చివరి రోజు ఇవ్వడానికి సంకల్పించుకున్నారు ఈ పీఠ నిర్వాహకులు. అందుకు మనందరి భాగ్యం ఈ దేవీ సూక్తం ఈరోజు వచ్చింది. దీని మహాచండి అని పేరు. మరొక పెద్ద రహస్యం చెప్తారు ద్రష్టలేని వాళ్ళు. ఏమిటంటే ఈ సూక్తాల్లోంట మంత్ర యంత్ర కీలక రహస్యాలన్నీ ఫిక్స్ చేసి పెట్టేసట. అందుకే వింటూ ఉన్నా, చదువుతూ ఉన్నా, భావన చేస్తూ ఉన్నా వాటి ఫలములు చాలా అద్భుతంగా లభిస్తాయి. మనం నిన్న చెప్పుకున్నా, నిన్న మొన్న కలిపి చెప్పుకున్నటువంటి ఆ మొత్తం మైశాంతకరి సూక్తంలో మహాలక్ష్మి యంత్ర రహస్యాలు ఉన్నాయట. అవన్నీ టెక్నికల్ సబ్జెక్టు, కేవలం ఆ ఉపాసన ఉన్న వాళ్ళకి చెప్పుకోవచ్చు అవి. దీంట్లో ఏం పెట్టాడంటే దీనికి మొత్తం మహాచండి అని పేరు పెట్టారు. ఇక్కడ 36 శ్లోకాల పర్యంతం ఇందులో మహాచండి అని పేరు పెట్టారు. ఈవిడ మహాచండి ఆ తల్లి యొక్క. చండి అనేటువంటి అక్షరములకి, అక్షరాలకి సంఖ్యలు ఉన్నాయి. ఆ సంఖ్యలు ఇచ్చుకుంటూ వెళితే సరిగ్గా 36 వస్తుంది. అదొక రహస్యం. ఆ 36 సంఖ్యకి ఇక్కడ 36 కలిపితే 9 పూర్ణత్వం. ఇంత రహస్యం ఈ శ్లోక సంఖ్యలతో సహా చూపించారు. ఇందులో ఉన్న ప్రత్యేకతను ఇంకా గమనిద్దాం. మరొక ప్రత్యేకత దీనిలో ఉన్నది ఏమిటంటే, ఏ సూక్తములోని కనబడినంత నమస్కార బాహుళ్యం ఇక్కడ కనబడుతుంది. ఈ శుంభ నిశుంభ సంహారణి అయిన తల్లి దగ్గరే నమస్కారాలు ఎక్కువ కనబడతాయి. నిన్న మనం చూసిన దగ్గర నమస్తే అని ఒకటి ప్రధానంగా కనబడింది. తర్వాత పాహీ పాహీ అని అడగడం కవచం, కవచం అంతా కనబడింది. కానీ ఇక్కడంతా మీకు నమకం కనబడుతుంది. నమకం, నమకం అంటే రుద్ర నమకం. నమస్కార బాహుళ్యం చేస్తే దానికి నమకం అని పేరు వచ్చింది. దిండ నమస్కారమే. మొదట నమస్కారం, చివరి నమస్కారం. అసలు నమస్కారం ఎలా పెట్టాలో చూపిస్తాడు ఇందులో. ఊరికనే నమహ నమహ నమ అన్నారని కాదు, నమహకి ఎన్ని సంఖ్యలు ఉన్నాయో లెక్క పెడితే అది కూడా మనకి ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు బయటపడతాయి. అంటే ఋషుల కూర్పు అంత తేలిక కాదు. అందుకే దానికి తీవ్రమైన ఏకాగ్రత ఉండాలి. మహావిషయాలు తేలిగ్గా అర్థమైపోతాయి అనుకుంటే పొరపాటు, అలా అర్థం చేసుకోవాలని అనుకోవడం దుస్సాహసం. చాలా ఏకాగ్రత అవసరం. భగవంతుడి విషయం తెలుసుకోవాలి అంటే అగ్రియా బుద్ధ్యా అని ఉపనిషత్తు చెప్పింది, ఒకటే మాట అగ్రియా బుద్ధ్య. ఏకాగ్రమైన బుద్ధితో తప్ప మరొక బుద్ధితో నువ్వు తెలుసుకోలేవు. కాలక్షేప దృష్టి ఉంటే ఆధ్యాత్మ విద్య లెక్క. నేను కాలక్షేపంగా విన్నా అర్థమైపోయింది ఏంటి అంటే ఆ విన్నదేదో ఆధ్యాత్మికం కాదు, అది ఇంకేదో చెప్పుంటాం. కనుక ఇక్కడ జాగ్రత్తగా, ఇంత విషయమైనది. దీని పేరు అపరాజిత సూక్తం. అపరాజిత అంటే అర్థం ఏమిటి? ఓటమి లేని తల్లి అని అర్థం. ఈ సూక్తం చదివితే ఇంకా వాడికి ఓటం అనేది ఉండదు, దేంట్లోనైనా విజయమే. సూక్తం తల్లి అపరాజిత. ఈ సూక్త ప్రభావం చేతనే ఆ తల్లి అపరాజితులుగా వీళ్ళందరినీ కూడా తీర్చిదిద్ది విజయాన్ని ఇచ్చింది వీరందరికీ. అసలు విజయం సాధించింది ఆవిడ, ఫలితమే వీళ్ళది. అలాగే అపరాజిత సూక్తం విజయ దుర్గా అని అమ్మవారికి పేరున్నది. ఆ విజయతత్వం ఇక్కడ మనకు కనబడుతుంది పూర్తిగా. అందుకే అపరాజిత సూక్తం దేవీ సూక్తం అని చెప్పబడుతున్నటువంటి మహాచండీలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఇందులో ఒక్కొక్క శ్లోకం మళ్ళీ ప్రత్యేకంగా తీసుకుని సాధన చేసుకోవచ్చు, అంత గొప్పగా ఉంటాయి. ప్రథమ శ్లోకం ఎంత గొప్పది అంటే మొత్తం చండీ అనుష్ఠానం చేసేవాళ్ళు ప్రతి శ్లోకానికి దీనికి సంపుటి చేస్తారు. చండీని రకరకాలుగా వాడడం ఉన్నదండి, పారాయణలోని మంత్రంలోని, తర్వాత దాన్ని హోమం చేయడంలో కూడా రకరకాల ప్రయోగాలు ఉన్నాయి. మన యొక్క కామ్య సిద్ధులు బట్టి ఉంటాయి అవి. రోగాలు పోవడానికేమో ఒక మంత్రం తీసుకుంటారు, అవి కూడా ఇందులో వస్తాయి మీకు. అలాగే సంపదల కోసం ఒకటి, ఏమైనా కష్టాలు పోవడానికి ఒకటి, గ్రహ బాధలు పోవడానికి అలాగే ఉన్నాయి. ఆ ఒక్క శ్లోకం తీసుకుని మొత్తం 587 శ్లోకాలని 700 మంత్రాలు చేసి ఒక్కొక్క మంత్రానికి ఆ శ్లోకం ముందు వెనక పెడతారు. దీన్ని సంపుటీకరణ అని అంటారు. ఈ సంపుటీకరించి ఇదంతా చేయడం చేత ఒక అద్భుతమైన ఫలితం ఉంది. పైగా మొత్తం చండీ సప్తశత పారాయణ ఒక మారు చేస్తే ఏం ఫలితం, 2 మార్లు చేస్తే ఏం ఫలితం, 11 మార్లు చేస్తే ఏం ఫలితం, ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆవృత్తి చేత ఏమవుతుందంటే మంత్రం యొక్క శక్తి పెరుగుతుంది. డోసేజ్ అంతే. ఏ మందు ఎంత డోసు తీసుకోవాలో పెద్దవాళ్ళు చెప్తుంటారు కదండి. కొన్ని మందులు కొంచెం ఎంజీ పెంచండి అమ్మా అంటారు, కొంచెం కంట్రోల్ అయ్యాక తగ్గించండి అమ్మా అంటారు. అలాగే ఇవి కూడా పెద్ద మెడిసిన్స్. ఔషధాలు ఇంకా వమ్ము అవుతాయేమో కానీ మంత్రం ఎప్పుడు వమ్ము కాదు, అంత శక్తివంతమైనవి ఇవి. అందుకు ఇప్పుడు మనం ఒక పెద్ద మంత్రాల ఔషధాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఇది ఈ ప్రారంభమే. ఇప్పుడు చెప్పబోయే మొదటి శ్లోకమే ఒక సంపుటీకరణ చేయ దగ్గ శ్లోకం. ఇది దీన్ని సంపుటీకరించి చేస్తూ ఉంటారంటే అంత ముఖ్య శ్లోకం. ఇది ఎప్పుడు కూడా మనలో తిరగవలసిందే, ఎప్పుడూ మనలో తిరగవలసిన శ్లోకం ఇది. ఎక్కడైనా తిరుగుతున్నా ఎలా ఉన్నా మనసులో అనుకోవచ్చు, అంత గొప్ప శ్లోకం. అయితే అర్ధస్ఫురణ ఇవాళ మీకు కలిగితే ఆ స్ఫురణతో భావించండి, ఫలితం ఇంకా తొందరగా ఉంటుంది. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతత నమః, నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. ఇది మొదటి శ్లోకం దేవీ సూక్తంలో, అనగా అపరాజిత సూక్తంలో, అనగా మహాచండీలు. నమో దేవ్యై ప్రథమ శబ్దమే నమః, నమస్కారము. నమస్కారం గురించి మనం చాలా విశేషం చెప్పుకున్నాం. మనం పంచాక్షరి విశేషం చెప్పినప్పుడు ఆ నమస్కారాలన్నీ ఇక్కడ తెచ్చుకోండి. నమో దేవ్యై దేవికి నమస్కారము, మహాదేవ్యై మహాదేవికి నమస్కారము. ఇది నమో దేవ్యై మహాదేవ్యై. అసలు దేవుని బాగుందా, ఆవిడ దేవి అన్నారు మళ్ళీ మహాదేవి అన్నారు, అలా చెప్పడం ఏంటి ప్రత్యేకత? ఇది కొంచెం ఆలోచించాలి. దేవి ఈ సూక్తం మొత్తంకి దేవీ సూక్తం అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇందులో మాటి మాటికి వచ్చే శబ్దం దేవి. మొత్తం దేవి అనే శబ్దం ఎన్ని మార్లు వస్తుందో లెక్కలేదు. అందుకే దేవి అనే శబ్దానికి అర్థం వచ్చినప్పుడు దేవి అనే శబ్దానికి ఎన్ని అర్థాలు అన్ని మననం చేసుకోవాలి మనం. ఆ చేసుకున్నప్పుడు అందులో చెప్పిన అర్థాలన్నీ మనకు వస్తాయి. అర్థాలంటే ప్రయోజనాలు అని కూడా అర్థం ఉంది కదా, మీనింగ్ అనే కాదు పర్పస్ అని కూడా అర్థం ఉన్నది. కనుక అర్థం అనే మాటకి ప్రయోజనం అని అర్థం తీసుకుంటే దేవీనామానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో అన్ని ప్రయోజనాలు మనకు సిద్ధిస్తాయి. ఇందులో దుర్గానామానికి అంత విస్తారమైన విశేషాన్ని నేను చెప్పుకున్నామో దేవీనామానికి అంత ఉన్నది. అసలు అమ్మకి గురించి వేదం ఎక్కడ చెప్పినా దేవీదేవి అనే చెప్పింది. ఆ మాట కూడా మనం గతంలో ప్రస్తావన చేసుకున్నాం. మనం లక్ష్మీ సూక్తం తీసుకున్నా దుర్గా సూక్తం తీసుకున్నా ఎక్కడైనా దేవి ప్రణవ దేవి సరస్వతి దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూప పశవో వదంతి. ఎందుకు ఈ దేవి, ఈ మహానుభావుడు ఈ చండీ అని మనం చెప్పుకుంటున్న దేనికి కూడా దేవీ మహాత్మ్యం పేరు పెట్టారు. అమ్మ భాగవతం దేవీ భాగవతం, ఇలా దేవి అనే శబ్దమే ప్రధానంగా ఎందుకు వాడారు అనే మాటకు మనం ఇక్కడ గమనించినట్లయితే దేవి అంటే ఒక అర్థం మనం చెప్పుకున్నాం. క్రీడనాసక్తి కలిగినది, క్రీడించునది అని అర్థం, ఆడుకునేది అని అర్థం. ఆటట, ఆట అంటే మనం చెప్పుకున్నాం అంటుకోకుండా పూర్తి జ్ఞానముతో అవలీలగా చేసేటువంటి పని. అమ్మకి సృష్టి రచన అంతా కూడా ఒక ఆట, ఒక ఆటలా చేసేస్తుంది, అలవోకగా చేస్తుంది. ఆటలా చేస్తుంది కనుక లీల అని పేరు. లీల అనేది ఆవిడ తప్ప ఇంకెవ్వరు చేయలేరు. మన పనులు చేయగలం కానీ లీలలు చేయలేము. మనవన్నీ కర్మలు, వాళ్ళవన్నీ లీలలు. అందుకే అమ్మ చేసేవన్నీ లీలలు. అందుకే దేవి అనే మాటే ఆడుకునేది లీలామయ్యి అని ఒక అర్థం. అలాగే జ్యోతతే రోచతే దివి అని ఒక మనకు అర్థం చెప్పారు. ప్రకాశించునది దేవి అంటే ప్రకాశము అని. ప్రకాశం అంటే ఎక్కడ ప్రకాశిస్తుంది ఆవిడ? సృష్టిలో ప్రతి ప్రకాశం ఆవిడే. ప్రకాశం అంటే చైతన్యం, చైతన్యమే ప్రకాశం. అందుకే తల్లి అంటే సృష్టిలో ఎక్కడ చైతన్యం ఉందో అదే ప్రకాశం. చైతన్యం లేనిది ఎక్కడా? అమ్మ లేనిది ఎక్కడా? అందుకే సర్వ చైతన్య రూపాం తాం అని దేవి భాగవతం చెప్పినటువంటి మాట. చైతన్య రూపిణి, దేవి అంటే చైతన్య రూపిణి. చేతికి ప్రకాశం ఏంటి? అది పట్టుకోగలగడం. చెవికి ప్రకాశం ఏంటి? వినగలగడం. కనుక ప్రతిదానికి దాని చైతన్యమే దాని ప్రకాశం. ఈ ప్రకాశములన్నీ ఎవరి వల్ల ఉన్నాయో ఆ ప్రకాశ స్వరూపిణి ఆవిడ. ఆ దేవి ఎక్కడుంది అంటే ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది, ఏకో దేవ సర్వభూతేషు గూఢ సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఏకో దేవ సర్వభూతేషు గూఢ. చైతన్యం ఎలా ఉంటుందో చూపించండి అంటే చూపించగలమా? కానీ అది గూఢముగా ఉంది. అది ఉండడం చేతే మన చైతన్యం ఎప్పుడూ గూఢంగానే ఉంటుంది. శక్తి ఎప్పుడూ కూడా సూక్ష్మంగానే ఉంటుంది. స్థూలం సూక్ష్మం మీద ఆధారపడి ఉంటుంది, కానీ స్థూలం కంటికి కనబడుతుంది, దానికి ఆధారమైన చైతన్యం కంటికి కనబడదు. శక్తి యొక్క లక్షణం అది. అందుకే ఆ చైతన్య రూపుడిగా ప్రతి వారిలో ఉంది. ఏకో దేవ సర్వభూతేషు గూఢ. ఈ మాట అలాగే గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఉపనిషత్తు తీసాము? సర్వభూతేషు దేవ గూఢ ఏక, ఇది కదా. ఈ సర్వభూతేషు దేవ అలాగే పెట్టుకోండి. అక్కడ పుంలింగంలో వాడారు, ఇక్కడ స్త్రీలింగం అంతే. అక్కడ దేవ అంటే ఏమిటో, ఇక్కడ దేవి అంటే అదే. దేవి అంటే స్త్రీలింగం, దేవ అంటే పుంలింగం అంతే. దేవుడు దేవి ఇంతే మాట. కానీ నిజానికి దేవుడు దేవి అని స్త్రీ పుంలింగాలు లేవు. చైతన్యానికి స్త్రీ పుంలింగాలు ఏంటండి? స్త్రీల్లోనూ పురుషుల్లోనూ అందరిలోనూ ఉన్నది అదే చైతన్యం. కనుక ఆ తల్లిని చైతన్య స్వరూపుడి అమ్మా అని పిలుచుకోవడంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో చెప్పుకున్నాం కనుక దేవి అన్నామంతే. కనుక అక్కడ ఉపనిషత్తు చెప్పిన ఏకో దేవ సర్వభూతేషు గూఢ అన్నదే ఇక్కడ పూర్తిగా చెప్పబడింది. ఈ సర్వభూతేషు అనే శబ్దం ఇక్కడ నుంచి మనకు ఎలా వస్తుందో చూడండి. ఉపనిషత్ వాక్యములు ఇక్కడ తీసుకొచ్చాడు. ఆ సర్వభూతముల యందు వ్యాపించినటువంటి ఆ ఈశ్వర చైతన్యాన్ని దర్శించు. ఈ సూక్తం మీరు చదివితే అమ్మవారు మీలో కనిపిస్తారు. చదివితే అంటే అర్థం ఏంటి? మనసు పెడితే అంతే. దానికి సిద్ధమే కదా అందరూ? అయితే సరే, ఇక్కడ మనకు కనబడే అమ్మవారు మాత్రం అందరిలో, మీలో నాలో అందరిలో ఉన్నది అమ్మ అని, అమ్మ ఉంది అనిపిస్తుంది. అది తెలుసుకుని ధ్యానపూర్వకంగా ఈ శ్లోకాలని అనుసంధానం చేసుకుంటే మనలో అమ్మని మనం గుర్తిస్తే అమ్మే మన మన నిండా నిండిపోయి మనకి ఇంకా లోటు లేకుండా చూసుకుంటుంది. అందులో సందేహం లేదు. మన అహంకారాలన్నీ అమ్మకు అర్పించబడతాయి ఈ సూక్త జ్ఞానంతో. ఈ సూక్తం జ్ఞానదాయిని. అందుకు ఆవిడ దేవి అంటే ప్రకాశ స్వరూపిణి. ఇది ప్రధానమైన అర్థం. అలాగే సర్వదేవతల యందు వాళ్ళు దేవత అనిపించుకోవడానికి కారణం ఈవిడ. అనేక దీపాలు వెలిగించాక ఎంత వెలుగు అంటాం, కానీ ప్రతి దీపం జ్యోతిలోని వెలుగు, అన్నిట్లోని వెలుగు ఒకటే కదా. అదేవిధంగా సర్వదేవతల యందు వాడా దేవత అనిపించుకోవడానికి కారణం అందులో ఉన్న శక్తి. ఇంద్రుల్లోని ఇంద్రత్వ శక్తి, అగ్నిలో ఉన్న అగ్నిత్వ శక్తి, ఇవన్నీ ఆ తల్లి. అందుకు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పేరుంది, కానీ అమ్మకు అందరు దేవతల పేర్లు ఉన్నాయి. మీరు ఆలోచించండి, ఇలాంటివి ఆలోచిస్తేనే హాయిగా ఉంటాయి మనకి. ఇంద్రుడు, ఇంద్రుడి పేర్లేవో ఇంద్రుడికున్నాయి. వాడికి వజ్రపాణి అని, సహస్రాక్షుడని, పురంధరుడని చాలా చాలా పేర్లు ఆయనకి ఉన్నాయి. అగ్నిదేవుడికి వన్ని అని, భట్టారకుడని చాలా చాలా పేర్లు ఆయన గారికి ఉన్నాయి. శివుడి పేర్లు శివుడు, విష్ణువు పేర్లు విష్ణువి. ఏవో కొన్ని కొన్ని కలిసిన ఆవిడ పేర్లు వాడివే. కానీ అమ్మవారి దగ్గరికి రండి, అందరి పేర్లు ఉంటాయి. మీరు ఆలోచించండి, ఆవిడ ఇంద్రశక్తి కనుక ఇంద్రాణి, అగ్నాయి. అసలు సామవేద మంత్రం అగ్నాయితో అద్భుతంగా వస్తుంది మనకి. అగ్నాయి ఆవిడ పేరు. ఇంకా వారుణి, వరుణ శక్తి కనుక వారుణి, విష్ణుశక్తి కనుక వైష్ణవి, శివశక్తి కనుక శివశాంకరి రుద్రాణి, బ్రహ్మశక్తి కనుక బ్రాహ్మి. ఆవిడికి లేని పేరు చెప్పండి ఇక్కడ. ఒక్క ఆ తల్లి దగ్గర అందరు దేవతల పేర్లు ఉన్నాయంటే అర్థం ఏంటి? ఆవిడే సర్వదేవతాత్మకమైన శక్తి కనుక ఆవిడ శక్తిలో ఒక్కొక్క లేఖ, ఒక రేఖ, ఒక కిరణం ఒక దేవతలో ప్రవేశించి ఆ దేవత వెలిగిపోతుంది అనమాట. కనుక ఇంద్రుల్లో ఇంద్రత్వం అనేది ఇంద్రాణి అనబడి అమ్మవారి యొక్క శక్తి అక్కడ ఉన్నది. అందుకే ఆవిడ ఇందిర, వీడు ఇంద్ర. శబ్దముల దగ్గరతనం చూడండి. ఇందిరా అంటే ఐశ్వర్యాది దేవత, ఇంద్ర అంటే ఐశ్వర్య స్వరూపుడు. అది ఇంద్ర ఈశ్వరవాచకలండి, మరి ఇంద్రుడు అనుకుంటారు వీడి కాదు, ఆ ఇంద్రుల్లో ఇంద్రయీవుడే. కనుక మొత్తం అన్ని నామాలు ఆవిడ దగ్గర కనబడుతున్నాయి. కనుక దేవతలకు కూడా దేవత్వం ఇచ్చినటువంటి దేవి కనుక మహాదేవి. తర్వాత నామం మొదటిదానికి లీలామయ్యి అని ఒకటి, ప్రకాశ స్వరూపుడు ఒకటి, సర్వదేవతల యందు ప్రకాశించినది కనుక దేవదేవి మహాదేవి. ఇంకోటి దేవ మహాదేవ అని రెండు శబ్దములు శాస్త్రం ఎక్కడ ఎవరికి వాడుతుందో చూడండి. ఇక్కడ దేవ అనే శబ్దము దిక్పాలకులకి వాడచ్చు, గ్రహాలకి వాడచ్చు, అదేవిధంగా వసు రుద్ర ఆదిత్య గణములకి వాడతారు. దేవతల వెరైటీలు ఎన్ని ఉన్నాయి, దిక్పాలకులు, నవగ్రహాలు, వసు రుద్ర ఆదిత్య గణములు. వసు రుద్ర ఆదిత్య గణములు అంటే వసువులు 8 మంది, రుద్రులు 11 మంది, ఆదిత్యులు 12 మంది. ఇవి కాకుండా అశ్విని దేవతలు, ఇలాగ దేవతల గుంపులు చాలా చాలా మనకున్నాయి. అయితే ఈ దేవతలందరికీ దేవతలనే పేరు. వీళ్లను కూడా శాసించే వాళ్ళు ముగ్గురున్నారు, వాళ్ళకి మహాదేవులు అని పేరు. ఆ మహాదేవులు ఎవరంటే బ్రహ్మ విష్ణు రుద్రులు. ఈ దేవతలంతంతటా వ్యాపించి ఉన్నటువంటి తల్లి గనక దేవి అయి, ఆ మహాదేవులుగా ఉన్నది కూడా ఆ తల్లే గనక మహాదేవి అయి, ఇది అర్థం అనమాట. నమో దేవి అయి మహాదేవి అనడంలో ఇది అర్థం. రెండు భావాలు ఇప్పుడు గమనించాం కదా, దేవతలకు కూడా దేవత గనక మహాదేవి, మహాదేవులైన బ్రహ్మ విష్ణు రుద్రాదుల రూపంలో ఉన్నది కూడా ఆ తల్లి. అది అందుకు ఆ తల్లి కృపచేతనే బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా పనులు చేస్తూ ఉంటారు. ఆవిడ అసలు స్వరూపం శివాయై, గొప్ప మాట అండి, శివ అనే పేరు. ఇంతవరకు అమ్మ పేరు రాలి, ఇక్కడ వచ్చింది ఈ సూక్తంలో. దేవి మహాదేవి శివ, ఆవిడ శివ. ఆవిడికి శివానామం రహస్యనామం అంటారు. రహస్యనామాల్లోకెల్లా రహస్యనామం అంటే శివానామం. ఆ కారణం చేతనే మనకి లలితా సహస్రనామాల్లో ప్రధానంగా 2 మార్లు వస్తుంది శివానామం. ప్రత్యేకించి శివ స్వాధీన వల్లభ ఒకచోట, శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక అని మనం చదువుతాం. శివ శివశక్త్యైక్య రూపిణి శ్రీ లలితాంబిక అన్న శివ శబ్దం అక్కడ వచ్చింది. అమ్మవారు చిదగిన కుండల నుంచి రాగానే శివాస్వాధీన వల్లభ అన్నారు. మొత్తం వర్ణించిన లలితాంబికను చెప్తూ శివ శివశక్తిక్య రూపిణి లలితాంబిక అని మళ్ళీ చెప్పారు. మధ్యలో శివప్రియ శివపరా శిష్టేష్ట శిష్ట పూజిత అని శివపత్ని పరంగా చెప్పారు. కానీ శివ అనే నామాన్ని శాస్త్రవేత్తలు రహస్యనామములు అని చెప్పారు. లలితా రహస్యనామాలే 1000, అందులో మళ్ళీ రహస్యనామాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అవేమిటనేది అన్నీ ఇప్పుడే తెలుసుకోవాలని ఆత్రం వద్దు. శివాశబ్దం గొప్పతనం చెప్తున్నాం, ఇది రహస్యనామం. అందుకే తర్వాత అమ్మనామాల్లో కూడా శివే అని ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది. అందుకే శివాం అమ్మని శివా శబ్దంతో పిలిచినప్పుడు స్త్రీలింగంలో శివ అవుతున్నది. శివ అనే మాటకు శుభస్వరూపిణి మంగళస్వరూపిణి. మా అందరికీ మంగళం కలిగించిన నీ స్వభావం కనుక నిన్ను ఆశ్రయించాను. ఎవరికి శుభం కలిగించిన స్వభావమో వాళ్ళని ఆశ్రయిస్తే మనకు శుభం కలుగుతుంది. అంతే కదండి, తీపి కావాలంటే తీపి వస్తువుని ఆశ్రయించాలి, శుభం కావాలంటే శుభ స్వభావం కలిగిన వారిని ఆశ్రయించాలి. అమ్మకి శుభము స్వభావము స్వరూపము. ఇంతేకాదు, శివ అనే మాటకు అర్థం ఏంటంటే దేవా మహాదేవ అయిపోయింది కదా. ఈ దేవా మహాదేవ అనేది సర్వజగత్తుల్ని శాసించేవాళ్ళు దేవా మహాదేవులు. దీనికి కూడా అతీతమైనటువంటి పరబ్రహ్మ చైతన్యానికి శివ అని పేరు. శివ అంటే పరబ్రహ్మము, త్రిగుణాతీతమైన పరబ్రహ్మము. ఎందుకంటే బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా త్రిగుణ నియామకులు వాళ్ళు. ఈ తల్లి త్రిగుణములకు అతీతం ఆవిడ, కనుక త్రిగుణములకు అతీతురాలు అని చెప్పినప్పుడు శివ అని దీర్ఘం వస్తున్నది. శివశబ్దము త్రిగుణాతీతం అనే మాటలో వాడాలి, అక్కడే సరియైన అర్థం అది. అందుకే నిస్త్రయీగుణ్యే ప్రమహసి పదే నిస్త్రయీగుణ్యే శివాయ నమో నమః అంటారు పుష్పదంతుల వారు మహిమ్న స్తుతులు. అందుకు నిస్త్రయీగుణ్యే శివ, త్రిగుణాతీతమైన స్థితి. అందుకు దేవతలు మహాదేవి అన్ని నువ్వే, నువ్వే త్రిగుణములకు అతీతురాలైనటువంటి శివ. అటువంటి త్రిగుణాతీతమైన శక్తి ఈ జగన్ నిర్వహణ చేయడం కోసం ప్రకృతి అయిందిట. అందుకే తర్వాత ప్రకృత్యై నమః శివాయై సత్తన్ నమః నమః ప్రకృత్యై అన్నారు. ఇక్కడ ప్రకృతి, ఇక్కడ అమ్మవారికి ప్రకృతి అనే పేరు వచ్చినది. గతంలో కూడా మనకి, నిన్న కూడా ప్రకృతి శబ్దం మనకు వచ్చింది, కానీ ఇప్పుడు దాని అర్థాన్ని మనం చెప్పుకుంటున్నాం. మనం లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలు చదివినప్పుడు మొదటి పేరు ప్రకృతి, తర్వాత పేరు వికృతి. ప్రకృతి వికృతి అంత గొప్ప మాట. ప్రకృతి అంటే మూల వస్తువు, వికృతి అంటే మూల వస్తువు నుంచి తయారైంది. అది మట్టి ప్రకృతి అయితే కుండ వికృతి అయితే అమ్మ. ఈ సృష్టి అనేటువంటి వస్తువుకి ప్రకృతి అంటే మూల వస్తువు అన్నమాట. ఈ సృష్టి ఆ మూల వస్తువు యొక్క వికృతిట. అయితే ప్రకృతి వేరు వికృతి వేరా అంటే ఈ వికృతి రూపంగా కూడా ఆవిడే ఉన్నది. ఇప్పుడు కుండ అన్నాం, కుండ నిండా ఉన్నది ఏమిటి? మట్టే కదా. ఆభరణం, ఆభరణం పూర్వరూపం స్వర్ణం, కానీ ఆభరణం అయిన తర్వాత స్వర్ణ ఆభరణమంతా స్వర్ణమేగా, ఇంకోటి ఉన్నది అభిన్నంగా. కనుక ఎప్పుడు కూడాను స్వర్ణాన్ని ఆభరణాన్ని వేరుగా చూడకూడదు. ఆభరణమంతా స్వర్ణమే అని ఎరుక కలగాలి. అలాగే ఏ ప్రకృతి శక్తి అని అమ్ముందో వికృతి అయిన జగత్తు కూడా ఆవిడే. అందుకు ప్రకృతి వికృతి విద్యా అమ్మని తర్వాత, ఇది కూడా చక్కటి జ్ఞానం లేండి. అందుకు ప్రకృత్యై అన్న మాటలో ఈ భావం మనం తెలుసుకుంటున్నాం. ప్రకృతి అనే శబ్దానికి అర్థం చెప్తూ కృతికి ప్రకృతి అన్నారు. కృతి అంటే చెయ్యబడినది అనగా సృష్టి, చెయ్యబడింది సృష్టి, అంతే కదా. ఇది అనుభవంతో చెప్పండి, ఇదంతా తయారయ్యిందా లేక మీరు నేను వచ్చి తయారు చేసామా? మన శరీరం కూడా తయారయ్యే కొంచెం కూర్చున్నాం, కానీ మనం తయారు చేసుకున్నామా ఏమో ఆ దాఖలాలు ఏం తెలియవు. తయారయిన సృష్టిలో తయారయిన దేహంతో కూర్చుని అంతా నేనేన అహంకరించిన ఒక్కడ మనకు తెలుసు, కానీ ఇదంతా తయారైంది, చెయ్యబడింది. కృతి అంటేనే డన్, మేడ్, ఇది అర్థం అనమాట. చెయ్యబడింది, చెయ్యబడిన ఈ జగత్తుకి ఏది ప్రథమంగా ఉందో అది ప్రకృతి, కృతికి ప్రథమంగా ఉంది. అంతేకాదు చెయ్యబడిన ఈ సృష్టికి ఇది ప్రధానంగా ఉంది కనుక ప్రకృతి. చెయ్యబడిన సృష్టి అన్నంతటా చైతన్య రూపంతో గొప్పగా వ్యాపించిపోయింది కనుక ప్రకృష్టము. కృతికి ప్రధానము, కృతికి ప్రథమము, కృతికి ప్రకృష్టము కనుక ప్రకృతి. ఇది ప్రకృతి శబ్దానికి అర్థం, దేవీ భాగవతం మనకు చెప్తున్నటువంటిది. అందుకే ప్రకృత్యై నమః అన్న మాట అనగానే ఏ తల్లి త్రిగుణాతీతే శివాయే చెప్పబడుతున్నదో ఆ తల్లి ఈ జగన్ నిర్మాణానికి మూలమై ప్రథమమై ప్రధానమై ప్రకృష్టమై ఉన్నది. ఇంత భావం తెలియాలి. ఒక పదాన్ని ఉచ్చరించడం కాదు, భావించాలి. అప్పుడు అర్థస్ఫూర్తి కలిగి దాని యొక్క సంపూర్ణమైన మంత్ర ప్రభావాన్ని మనం పొందగలం గనక ప్రకృత్యై భద్రాయై. తర్వాత మాట అమ్మ యొక్క స్వభావం ఎప్పుడు భద్రము కలిగించడమే ఆ తల్లి యొక్క స్వభావం. అందుకే భద్రకాళి అంటాం మనం. భద్ర, భద్ర అంటే క్షేమస్వరూపిణి అని అర్థం. అమ్మ యొక్క సంపూర్ణ తత్వమే క్షేమం. ఆ తత్వాన్ని ఏమాత్రమే అనుసంధానం చేసుకున్నా అది క్షేమం వస్తుంది. అందుకు భద్రం ఆవిడ స్వభావం గనక ఆ తల్లి భద్రస్వరూపిణి. ఈ విధంగా నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. మళ్ళీ ఇన్ని ప్రారంభమే నమః, ప్రతి మాటకి నమః చెప్పుకుంటున్నప్పటికీ కూడా మళ్ళీ సతతమ్మని ఎందుకు చెప్పాడంటే ఇప్పుడు మేము చేసిన స్తోత్రం అయిపోయింది, తర్వాత ఆవిడ వచ్చి రక్షిస్తుంది, తర్వాత మా నిద్ర మాది మా సుఖం మాది. అలా కాదు, మేము సతతం ఎల్లవేళలా అమ్మకి నమస్కారం చేస్తూ ఉంటాం. తెలిసి చేస్తే నమస్కారాన్ని మించింది లేదని మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం కదా. ఆ నమస్కారం ఎలా చేయాలి అది చెప్తున్నాడు. నియతాహ ప్రణతాస్మతాం తాం, ఆ తల్లిని మేము నియతులమై ప్రణతి చేస్తున్నాం. ఇప్పటికే నతి అంటేనే నమస్కారం, మళ్ళీ ప్రణతి ఏమిటి? చాలా గొప్ప మాట ప్రణతి, ప్రకృష్టమైన నమస్కారం అని. అంటే నమస్కారాలు కూడా రెండు రకాలు ఉంటాయి అంటే ఉంటాయండి. మరి ఎన్ని రకాల నమస్కారాలు ఉంటాయో మనకే తెలుసు. కష్టం కలిగినప్పుడు పెట్టే నమస్కారం వేరు, హాయిగా ఉన్నప్పుడు పెట్టే నమస్కారం వేరు, అవసరం కొద్ది పెట్టే నమస్కారం వేరు, మొహమాటం కొద్ది పెట్టే నమస్కారాలు వేరు, చాలా చాలా ఉంటాయి. కనుక నమస్కారంలో గట్టి నమస్కారం తేలంటే ప్రణతి అనే మాట వేశారు. ఈ మాట చాలా నచ్చి శంకర భగవత్పాద వారు ప్రణంతుం స్తోతుం వా చెప్పారు. కనుక ప్రణతి, ప్రకృష్టమైన నమస్కారం అంటే త్రికరణాలతో చేసే నమస్కారం. ఇది ఎలాగ గుర్తుపెట్టుకోండి, తర్వాత దాని పనికి వస్తుంది. ఏ మాట కూడా దీనికి సంబంధించనిది లేదు. ప్రణతి అంటే ప్రకృష్టమైన నమస్కారం, త్రికరణములతో చిత్తశుద్ధితో ఏకాగ్రముతో చేసే సంపూర్ణమైన నమస్కారము, ఇదే సంపూర్ణ నమస్కారం. అలాంటి నమస్కారం ఒక్కటి గట్టిగా చేసినా తరించిపోతా అంట మనం. అందుకు అలాంటి ఆ తల్లికి మేము ప్రణతులు అవుతున్నాం. ఈ ప్రణతి ఎలా అవుతున్నాం అంటే నియతాహ, నియతాహ అన్నప్పుడు నియమబద్ధులమై అర్థం. నియమం ఒకటి, సృష్టిలో నియమం లేనిది ఏదీ రాదు గుర్తుపెట్టుకోండి. ప్రతిదాని నియమం ఉండాలి. నియమం ఒక కమిట్మెంట్ అన్నమాట, ఒక నియమం, ఒక క్రమశిక్షణ. ఇది లేకపోతే ఎలాగో. కనుక ఎప్పుడైనా ఏ సాధన అయినా నియమబద్ధంగా ఉంటేనే ఫలిస్తుంది. నియమం ఒక దివ్యగుణం, నియమం నిష్ఠ అని అంటూ ఉంటారు. ఏది చేసినా నియమంగా చేయాలి, ఒక పద్ధతిగా చేయాలి, క్రమం తప్పకుండా చేయాలి. అలాంటి నియమాన్ని వ్రతం అని అంటారు, నియమ పాలనయే వ్రతం. అందుకు మేము అమ్మవారికి ఎలా నమస్కారం చేస్తున్నామంటే నియతులమై. ఇక్కడ నియత అంటే నియమబద్ధులమైన ఒకటి, నియమ అంటే విశేషముగా నిగ్రహించుకొని అని అర్థం. మేము మా ఇంద్రియాలని మనస్సుని నిగ్రహించుకుని ఏకాగ్రముగా అమ్మకి త్రికరణ శుద్ధిగా నమస్కారం చేస్తున్నాం. ఈ భావం తెలిసి మొదటి శ్లోకాన్నే గట్టిగా పట్టుకుంటే ఇంకేం కావాలి? నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః, నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం, రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః, జ్యోత్స్నాయై చ ఇందురూపిణ్యై సుఖాయై సత్తం నమః, రౌద్రాయై నిత్యాయై గౌర్యై ధాత్ర్యై. ఇక్కడ వచ్చిన నామాలు చూడండి, ఆవిడ రౌద్రి, రౌద్రి అన్న విషయంలో రుద్రమైనటువంటి స్వభావము. ఇక్కడ రుద్ర శబ్దానికి ఎన్న అర్థాలున్న అన్నీ తీసుకోవాల్సింది. రుద్రం అంటే రోధింపజేయనది, బాధింపజేయనది, ఇంకా చెప్పాలంటే కరిగించునది. ఒక తీవ్రమైన అగ్ని వచ్చిందనుకోండి, ఆ అగ్ని తాను దేన్ని తాకిందో దాన్ని ఆ స్వరూపంగా ఉండనివ్వదు, మార్చేస్తుంది, కరిగించేస్తుంది, మెల్టింగ్. అలాగే సృష్టిలో పరిణామ ప్రదాయిని అనేటువంటి శక్తి ఏదో అది రౌద్రి అని అర్థం. కేవలం తీవ్ర శక్తి అని మాత్రమే కాకుండా పరిణామం కలిగించే శక్తి. అమ్మ పెద్ద నిప్పండి, ఎంత నిప్పంటే అందులో పడితే మనము నిప్పు అయిపోతాం. ఇంకా నామరూపాలు మిగల్చకుండా జీవుడికి కైవల్యం ఇవ్వగలిగేటువంటి పెద్ద రౌద్రి ఆవిడ, అలా భావించుకోవచ్చు. అంతేకాదు రౌద్రి అయినప్పుడు తీవ్ర స్వరూపము అంటే సృష్టిలో ఉన్న తీవ్రత కూడా అమ్మ స్వరూపమే. మొత్తం మనకు దేవి మహాత్మ్య దర్శనం ఏంటంటే మంచివి మేలు కలిగించేవి మాత్రమే భగవంతుడు, ఈ తీవ్రమైనవి బాధ కలిగించేవి మాత్రం కాదు అనుకుంటే సగం దర్శనం పోయింది అక్కడ మనకి. హాఫ్ నాలెడ్జ్ అది. సృష్టిలో సమస్తం అమ్మమయంగా చూడాలి. మంచి చెడు అనేది నువ్వు రిలేటివ్ టర్మ్గా వాడుతున్నావు అంతే కదా. నీకు అనిపించిన దాన్ని బట్టి మంచి చెడు నువ్వెవడు నిర్ణయించడానికి. జ్ఞానం అనేది నీ బుద్ధి నుంచి నీకు తోచింది మాత్రమే జ్ఞానం కాదు, అక్కడ ఉన్నది జ్ఞానం. ఆ ఉన్నది ఒక్కొక్కడు వాడికి బుద్ధికి తోచినట్టు చెప్పుకుంటూ ఉంటాడు. నాకు చల్లదనం అంటే చాలా పడదండి, జలుబు చేస్తుంది, అసలు ఏసీ ఎలా భరిస్తున్నారో అని అంటాడు. వీడికి పడదు కనుక అన్నాడు సరిపోయింది, వాడికి పడుతుందిగా. ఇది సాపేక్షం. వాడెవడికో మజ్జిగ పడదు, కొంచెం నోట్లో వేసుకుంటూ ఒళ్ళంతా దద్దుర్లు. వెంటనే మజ్జిగ అనేది చాలా విష సంబంధమైన వస్తువు, అది వాడితే దద్దుర్లు వచ్చును అని వ్యాసం రాస్తే వాడిని ఏమంటారండి. వాడు చెప్పింది నిజమే వాడికి. అలాగే మనందరం కూడా భగవంతుడి గురించి చింతన చేస్తున్నామంటే మానవులుగా మన ఉపాధిని అనుసరించి ఇది మంచి ఇది చెడు అని అనుకుంటున్నాం. కానీ నీకు నచ్చని చెడు ఎవడికి మంచో నీకేం తెలుసు? నీకు గుచ్చుకుందని ముళ్ళొద్దంటావు, కానీ ఆ ముళ్ళ కంపల వల్ల ఎన్ని క్షేమంగా ఉన్నాయో మనకేం తెలుసు? మనకు నచ్చలేదని బురదక్కర్లేదంటాం, కానీ ఆ బురదలో బతుకుతున్న వానపోమకు అదే ప్రధానం. నువ్వెవడు చెప్పడానికి. కనుక సృష్టిలో ఒకటి ఒకటికి బాధ కలిగిస్తుంటే అదే ఇంకోటికి ఆనందం కలిగించవచ్చు. నువ్వు తెలుసుకోవాల్సిన తెలివి ఒక్కటే, బాధ కలిగించేది కూడా అమ్మ స్వరూపమే అని నమస్కారం చేసుకుంటే అది నిన్ను బాధ కలిగించకుండా అనుగ్రహించగలదు. అందుకే రౌద్రాయై ఆ తీవ్రమైన రూపాలతో ఉంటుంది. పరిశీలించండి తీవ్రత. ఇవాళ మధ్యాహ్నం బయటకు వెళ్తే ఎండ యొక్క తీవ్రత రౌద్రమే. 10 రోజుల క్రితం అది లేదే, ఆశ్చర్యం. అలా ఉంటుంది. కావాలనిపించడు సూర్యుడే 2 రూపాలుగా ఉన్నాడే, ఆ సూర్యుడిలో ఉన్నది అమ్మే కదా, భవనమండల మధ్యస్థాయి కదా. కనుక అమ్మ రూపమైన సూర్యునిలోనే మీరు 2 చూశారు అప్పుడే. ఇలా ప్రతి దాంట్లో 2 ఉంటాయి తల్లిలో. మీరు ఎంతో కావలసిన వాళ్ళు వీళ్ళుంటే నాకు హాయి అనుకున్న వ్యక్తి వల్ల కూడా బాధపడుతూ ఉంటాం. వాళ్ళలోనే రుద్రుడు వస్తూ ఉంటాడు అప్పుడు ఏడిపించడానికి. ఏదైనా ఆవిడే అనుకుంటే అయిపోయింది. రౌద్రాయై నిత్యాయై, గొప్ప మాట ఆవిడ నిత్యురాలు. ఈ మాట మనకి మొదటి నుంచి నిత్య శబ్దం అసలు ప్రారంభమే నిత్యతోని మొదలుపెట్టాడు ఆవిడ సుమేధ. నిత్యాపిశా జగన్మూర్తి దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయదా అన్నాడు. ఉత్పన్నేతి తథా లోకే సా నిత్యాప్యభిధీయతే. మొట్టమొదటిసారి 3-4 మార్లు నిత్యానిత్య శబ్దం వాడతాడండి. అంటే నిత్య అనే మాట తెలుసుకోండర్రా బాబు అని చెప్పాడు. కానీ మనం మొదటి సరిగ్గా వినం, వినంక సరికదా మరొక మాట అంటాం. రాను రాను మంచి ఊపు అందుకుందండి. ఎవరు చెప్పిన సబ్జెక్టా లేదా మనమా? వినేవాళ్ళకి నెమ్మదిగా సబ్జెక్ట్ అవగతమైందే తప్ప సబ్జెక్టు మొదటి నుంచి ఊపుగానే ఉంటుంది. ఎందుకంటే చెప్పినవాడు సంపూర్ణంగా తెలిసినవాడు. మనం ప్రారంభం నుంచి ఇంకా వెళుతున్నాం కనుక మళ్ళీ మొదటి చెప్పుంటే బాగుండి అనిపిస్తుంది ఎప్పుడు చివరికి. అందుకే మొదటి నుంచి చేయాల్సింది అటెన్షన్ అండి. అందుకే చెప్తున్నాం కాలక్షేప దృష్టి వద్దు వద్దు అని ఎందుకు చెప్తున్నామంటే అలాంటివి విన్నాం. ఇది అసలు సత్తు ఉంది, ఇక్కడ ఉన్న సత్తువుని ఎందుకు పక్కన పెట్టేయడం కనిపిస్తూ ఉంటే. నిత్య, ఆ నిత్య అనే మాట అన్ని మార్లు చెప్పాడు, ఇక్కడ పట్టుకున్నాడు మళ్ళీ. రౌద్రాయనము నిత్యాయై, మనకి నిత్య అనే శబ్దం లలితా సహస్రనామాల్లో కూడా వస్తుంది. ఆవిడ మహానిత్యట. ఏమిటా నిత్య అనే మాటకు అర్థం అంటే, నిత్య అంటే మార్పు లేని సత్యమైన వస్తువు, ఎప్పుడు ఉండే వస్తువు. అయితే నిత్యం అని దేన్ని అనాలి? అది గొప్ప మాట. సృష్టిని నిత్యం అంటావా? అనమే, అనలేము. ఎందుకంటే ఇప్పుడు 6 లక్షణాలు చెప్తున్నారు, ఇవి దేనికి లేదో అది నిత్య అన్నారు. 1 జాయతే అస్థి వర్ధతే విపరిణమతే పరీక్షీయతే నశతి అనేటువంటి 6 లక్షణాలు సృష్టిలో ప్రతి వస్తువుకి ఉంటాయట. ప్రతి వస్తువుకు ఉంటాయి. జాయతే అంటే పుట్టుట లేదా తయారుగుట, తయారైన తర్వాత ఉండుట, తయారైన రూపంలో ఉండడాన్ని అస్థి అని అంటారు. ఇక 3వది వర్ధతే పెరుగునది అని అర్థం. పెరిగింది అంటే విపరిణమతే మార్పు చెందినది అని అర్థం. మార్పు చెందింది అంటే అర్థం పరీక్షీయతే క్షీణిస్తోంది అని అర్థం. క్షీణిస్తుందంటే నశ్యతి అని అర్థం. ఇలా మొత్తం 6 దోషాలు ఉంటాయి. జాయతే అస్థి వర్ధతే విపరిణమతే పరీక్షీయతే నశ్యతి. ఇది ప్రతి వస్తువుకు ఉంటుంది. ఈ దోషములు లేని వస్తువు నిత్య అన్నమాట అర్థం. కనుక అమ్మకి ఈ దోషాలే లేవు, ఆవిడెప్పుడు ఉన్న వస్తువు. అందుకే నిత్య అని చెప్పడం లేదు, ప్రత్యేకత. గౌర్యై ధాత్రియై నమో నమః. ఆవిడ గౌరీ, అమ్మవారి పేరు గౌరీ అండి. ఈ గౌరీ అనేది పెద్ద గొప్ప మంత్రం ఇది. గౌరీ విమాయ సల్లాని తక్షత్యేకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూషి సహస్రాక్షర పరమే వ్యోమన్. శృతి చెప్తోంది కదా, పరమే వ్యోమన్, పరమాకాశంలో భాషించేటటువంటి ఏ దివ్య చైతన్యం ఉన్నదో జ్ఞానము అది గౌరీ. గౌరీ అంటే బ్రహ్మ విద్యాస్వరూపిణి, ఇది ప్రధానమైన అర్థం. తేట తల్లి, తెలుగులో చెప్పాలంటే తేట తల్లి. గౌరీ అంటే తేటగా ఉంటుందండి, తేట తెల్లదనం. గౌరీ అంటే తెల్లది, తెల్లనిది, తెల్లని తల్లి. ఆ తెల్లదనం తేటదనం అంటే శుద్ధ జ్ఞానము, ఇది అర్థం. శుద్ధ జ్ఞానము, దీన్ని బ్రహ్మ విద్య అంటారు. శుద్ధ విద్య, బ్రహ్మ విద్య అంటే అక్కడేవి మిక్సీ లేవు, మిక్స్చర్స్ లేవు, ప్యూర్ కేవల జ్ఞానరూపిణి, కేవల చైతన్య రూపిణి. ఆ కేవల చైతన్య రూపాన్నే గౌరీ అంటారు. కేవల ప్రకాశస్వరూపిణి, జ్ఞానస్వరూపిణి గౌరీ. అంతేకాదు అమ్మవారి యొక్క సౌమ్య రూపం గౌరీ రూపం. కానీ ఇక్కడ రౌద్రాయే నిత్యాయే గౌరీ అని చెప్పడంలో నిత్యయైన ఆ తల్లే రౌద్రిగా గౌరీగా రెండుగాను ఉన్నది జగత్తులో. సౌమ్య రూపములతోనూ ఆవిడే ఉన్నది, ఉగ్ర రూపములతోనూ ఆవిడ ఉన్నది చెప్పడం కోసం నిత్యక అటు ఇటు ఈ రెండు పెట్టారు ఇక్కడ. రౌద్రాయై అను రౌద్ర అనగానే భయపడకుండా గౌరీ అయి రెండు కూడా ఇక్కడ. ఎందుకంటే చేసిన వాడికి చేసుకుందంత మహాదేవ. అటు అసురుల ముందు రౌద్రంగా కనబడింది, దేవతల ముందు గౌరీగా నిలబడింది ఆ తల్లే. రెండు భావాలు చూపిస్తున్నారు మొత్తానికి. రెండు రూపాలతో ఆవిడ చేస్తున్నది ధాత్రి అయి. ధాత్రి అంటే ధరించున్నది, ధాత్రి ధరించేది, పోషించేది, ఎన్నైనా భరించేది అది, అంతే కదండి. అది భూమికి ధాత్రి అని ఎందుకు పేరు వచ్చిందంటే మనల్ని అందరినీ ధరించుతోంది, మనల్ని పోషిస్తోంది, మనం ఎన్ని వేషాలు వేసినా భరిస్తోంది తల్లి, కాపాడుతోంది, పుట్టిస్తోంది, పెరిగిస్తోంది, తిరిగి తనలో కలుపుకుంటోంది, అన్నం పెడుతోంది, రత్నాలు ఇస్తోంది, ఆభరణాలు ఇస్తోంది, ఉనికినిస్తోంది, మనికినిస్తోంది. కనుక ధాత్రి అయి అంటే ధరించున్నది అమ్మ. అంతేకాదు భూరూపంలో ఉన్న తల్లి అని భావన చేసుకుంటే ముందు అమ్మని ఈ భూరూపంలో నమస్కారం చేసుకుంటాం. ఇది అందుకే దేవీ సూక్తం బాగా చదివితే మన అమ్మ ఒళ్ళో ఉన్నామన్న జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది. భూమిలో ఉన్నంతకాలం అమ్మ ఒళ్ళో ఉన్నామని అర్థం. ఏ లోకమైనా అమ్మదే, అందుకే ధాత్రి అయి. ఏ లోకంలోనైనా ఆ లోక రూపంలో ఆ లోకంలో వాళ్ళని ధరిస్తుంది కనుక ఆవిడ ధాత్రి. జ్యోత్స్నాయై చ ఇందురూపిణ్యై సుఖాయై సతతం నమః. ఆమె జ్యోత్స్న, జ్యోత్స్న అంటే వెన్నెల రూపంతో ఉన్నటువంటిది. ఇందురూపిణ్యై చంద్రరూపముతో ఉన్నది. వెన్నెల ముందు చూస్తాం, వెన్నెలకు కారణమైన చంద్రుని తర్వాత చూస్తాం మనం. ముందు మనకు తగలేదు వెన్నెల, వెన్నెలు బట్టి చంద్రుడు. అందుకు ముందు జ్యోత్స్నని చెప్పారు, తర్వాత ఇందుని చెప్పారు చంద్రుణ్ణి. తర్వాత సుఖాయే సత్తం నమః అని చెప్పారు. సుఖస్వరూపిణి అమ్మవారు. వెన్నెలు చెప్పి సుఖం చెప్పడం అంటే వెన్నెలు సుఖంగా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కడైనా ఎలాగైనా వెన్నెలు సుఖంగానే ఉంటుంది. ఎండ సుఖం అని గట్టిగా అనలో. వెన్నెలు సుఖం అనడంలో మరో ఆర్గ్యుమెంట్ లేదు. వెన్నెలు ఎప్పుడూ సుఖమే. కనుక ఇక్కడ వెన్నెల వెంటనే సుఖశబ్దం చెప్పడంలో ప్రత్యేకత ఏమిటంటే సుఖస్వరూపాన్ని చెప్తూ జ్యోత్స్నాయై ఇందురూపిణ్యై సుఖాయే. ఇందులో ఆంతర్యం ఏంటంటే అమ్మ చంద్రరూపిణిగా చల్లగా ఉన్నటువంటిది. ఇది చండమైన సూర్యరూపమే కాకుండా చంద్రరూపం. అందుకే సృష్టిలో ఈ సౌమ్యమైన రూపములన్నీ గౌరీ రూపములుగా మనం చెప్తూ చంద్రుడి వారమైనటువంటి సోమవారాన్ని ఆ సోమవారానికి అధిదేవతగా గౌరీదేవిని చెప్తాం మనం ఇక్కడ. అందుకే చంద్రుడికి అధిదేవత గౌరీ. అంటే గౌరీ అయి ధాత్రి అయి జ్యోత్స్నాయే ఇందురూపిణి అని చెప్పడంలో ప్రత్యేకత ఇది. అంతేకాదు చంద్రుడు మనస్సుకు అధిదేవత, అంతే కదా. ఆ చంద్రగ్రహ అధిదేవత అయిన గౌరీదేవిని స్మరిస్తే మనస్సు చల్లబడుతుంది. చల్లబడ్డమే వెన్నెల, చల్లబడ్డమే చంద్రుడు. కానీ మనస్సును చల్లబరిచితే కానీ సుఖం లేదు కదా. కానీ మనస్సును చల్లబరిచే ఆహ్లాద స్వరూపిణి, ప్రసన్న రూపిణి కనుక ఇవి వెన్నెల చంద్రుడు అన్నారు. ఇందులో మరొక రహస్యాన్ని జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు సామాన్యంగా ఇక్కడ చెప్పబడుతున్నదంతా కూడాను మహాషోడశైనటువంటి ఆ తల్లిని వర్ణిస్తున్నారండి. పంచదశి స్వరూపిణి ఆవిడ. మళ్ళీ సౌందర్యలహరి తిరగేయండి, అక్కడ పట్టుకోవాలి. ఇది పట్టుకుంటే తెలుస్తుంది ఆవిడెవరు అంటే సహస్రార కమలంలో ప్రకాశించేటువంటి చంద్రబింబ స్వరూపం ఆవిడ. అవునా లేదా? ఆ విషయం మనం చెప్పుకున్నాం. ప్రతి వారికి సహస్రార కమలంలో అమృత బింబముగా చంద్రబింబముగా తల్లి ఉంటుంది. ఉంటుందని మనకు తెలియదు. ఎందుకంటే మనకు కింద చూపే, పై చూపు లేదు. పైకి తలెత్తకపోతే సూర్యుడు ఉన్నాడు అని కూడా తెలియదు. ఎప్పుడే కిందకి తలపెట్టే ఆ కిందకి దొరికే గడ్డి తినే పశువులకి పైకి తలెత్తడం చేత కాక సూర్యుడు ఉన్నాడో లేదో తెలియదు వాటికి. అలా మనకి తలెత్తడం చేత కాదు, తలెత్తుకు బతకాలండి. అసలు తలెత్తడం చేత కాదు. తలెత్తడం అంటే తల కిందికి దుంచి చూడడం అంటే ప్రాపంచిక ప్రపంచమే సత్యం అనుకుంటూ తిరగడం. దీనికి పైన ఒక జగత్తుంది, అతీతమైన ఒక జగత్తుందని ఆలోచించడమే పైకెత్తడం అంటే. అంతేగాని పైకెత్తమన్నారు కదా, తలెత్తమని కదా. ఇక్కడ నువ్వు చూపుని పైకెత్తు. అందుకే ఆలోచనని పైకెత్తడం అంటే నీ ఆలోచన భగవంతుడి వైపు తిప్పడం. ఆలోచన పైకెత్తడం అంటే నీ విచారాన్ని పరమాత్మ వైపు తిప్పడం, జ్ఞాన మార్గంలో పరమాత్మ గురించి ఆలోచించడం పైకెత్తడం, భక్తి మార్గంలో అన్నిటికీ పైన పరమాత్మగా నిన్ను నువ్వు అర్పించుకోవడం పైకెత్తడం, యోగ మార్గంలో మూలాధారం నుంచి పైకి వెళ్ళడం పైకెత్తడం. వెళతాం ఎక్కడికి? పైకి. అక్కడ అక్కడ ఉంటుంది ఇందురూపిణి. ఆ ఇందురూపిణైనటువంటి ఆ తల్లి నుంచి స్రవించేటువంటి ఆ దివ్య అమృతధారే నీ 72,000 నాడులకి శక్తినిస్తూ ఉన్నది కుండలిని రూపంలో. అక్కడ నుంచి శక్తి పొందుతూ ఉన్నావు, కానీ శక్తి అంతా అక్కడిదని తెలియట్లేదు. అది తెలుసుకుని ప్రయాణిస్తే యోగివి, అది తెలియకుండా ఈ వెన్నెలు చూసుకుని బతికేస్తే భోగివి, ఎప్పుడూ తెలుసుకోకపోతే రోగివి. కనుక మన యోగి కావాలంటే పైకి ఆలోచించాలండి. కనుక నీ శరీరం అంతా సుఖరూపంతో, ఇంద్రియములన్నీ సుఖం కలగాలి కదా. ఇంద్రియాలంటే సుఖం ఎప్పుడు? దాంట్లోంచి అమృతం ప్రవహించినప్పుడే సుఖం. ఏ అవయవంలో అమృతం ప్రవహించదో అవయవం చచ్చుపడిపోతుంది. కానీ అమృతం అంటే ప్రాణశక్తి. ప్రాణశక్తి ప్రసరించాలంటే నాడుల్లోంచే వెళ్ళాలి. ఇన్ని నాడుల్లోంచి ఇంత ప్రసరించడానికి మూల కారణం సుషుమ్న అనబడే నాడి. ఈ సుషుమ్న అనబడే నాడికి భ్రమరంధ్ర స్థానంలో ఉన్నటువంటి అమృత స్వరూపుడైన శివశక్త్యాత్మకమైన తత్వం ఏది ఉందో అది. కనుక నీ శరీరమంతా ప్రసరించే ప్రాణశక్తి అనబడే అమృతపు వెన్నెలకి ఆధారమైన బింబం ఆవిడ. వెన్నెలు చూడడం కాదురా, వెన్నెలకు మూలమైన చంద్రబింబాన్ని చూడు. కనుక ప్రపంచంలో ప్రాణశక్తిగా అమృతశక్తిగా ఏ తల్లి ఉన్నదో అమృతశక్తికి మూలమైన అమృత బింబం ఆవిడ. అదే చంద్రబింబము, చంద్రకళ అని చెప్పబడుతుంది. దీన్నే సాదాక్ష కళ అని అంటారు. ఆ సాదాక్ష కళనే మహాషోడశి 16వ కళ అని ఉపాసన చేస్తూ శ్రీ విద్యంతో ఉత్పన్నమైంది. ఆ స్వరూపాన్ని ఇక్కడ వ్యక్తం చేశారు. తదు ఉపాసకులకి ఇది రమ్యంగా ఉంటుందని బయటికి తీసి చూపించాం. అంటే బయటకు కనబడేటువంటి వెన్నెలనే అర్థమే కాకుండా ఇందులో ఉన్నది సహస్రార కమలాంతర్గతమైనటువంటి చంద్రబింబ స్వరూపాన్ని శివశక్తి ఐక్య రూపిణైనటువంటి తల్లిని చూపిస్తున్నారు. అదే లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక. ఆరు చక్రములకు పైన సహస్రార కమలంలో ఉన్నటువంటి దివ్య జ్యోతి స్వరూపాన్ని, అమృత స్వరూపాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు. ఆ తల్లి సుఖాయై సతతన్నమః. యోగి అక్కడికి వెళ్ళాక పొందిన సుఖమే అసలైన సుఖం. ఆ సుఖస్వరూపుని ఆవిడ, అంటే నిజమైన సుఖస్వరూపం అమ్మవారే. ఆవిడ కేవలం ఆనందరూపుని కదండి. ఆ ఆనందరూపమే ఇక్కడ వెన్నెలుగా చెప్పబడుతూ ఉన్నది. ఈ వెన్నెలు అర్థమైతే రామచంద్రుడు కూడా అర్థమవుతాడు. ఇది పెద్ద విశేషములు. అయితే పై పైన కథలు విని సంతోషపడే వాళ్ళకి తెలియమన్నా తెలియదు, కొంతమేరకు సాధన చేస్తే కానీ అర్థం కాదు. కానీ అలాంటి విషయం ఇక్కడ ఉంది కనుక నేను చెప్పడం జరిగింది. కళ్యాణ్యై ప్రణతాం వృద్ధ్యై సిద్ధ్యై కూర్మ్యై నమో నమః. ప్రణతాం, నమస్కరించిన వారికి కళ్యాణములను వృద్ధి చేసేటువంటి తల్లి, లేదా కళ్యాణ రూపిణి ఈవిడ, అభివృద్ధి స్వరూపిణి ఈవిడ. ఎవరికి? నమస్కరించేవారికి. నమస్కరించేవారికి శుభములు కలిగిస్తున్నది. ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితిని ఇవ్వడమే అభ్యుదయం. అలాంటి అభివృద్ధిని ఇస్తున్నది. కనుక కళ్యాణ్యై ప్రణతా వృద్ధ్యై సిద్ధ్యై కూర్మ్యై నమో నమః. ఇవిడ సిద్ధిస్వరూపిణి, ఇవిడ కూర్మస్వరూపిణి. కూర్మ్యై అన్నప్పుడు ఇక్కడ కూర్మరూపాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ మీకు సరిగ్గా సుఖాయి అన్నప్పుడు ఇందు రూపిణి చూపించినప్పుడు సహస్రాన్ని చూపించారు. కూర్మ్యై అన్నప్పుడు మూలాధారాన్ని చూపిస్తున్నాడు. ఇది రహస్యం. అక్కడ మూలాధార స్థానమే కూర్మస్థానం, ఆధార స్థానం. ఈ భూమికి కూడా ఆధారం కూర్మం అని చెప్తారు మనకి, మహాకూర్మం. అలాగే ఇక్కడ మనకు మూలాధార స్థానానికి ఆధారం కూర్మం, ఆధార స్థానమే కూర్మం. అందుకే కొన్ని ఆలయాల్లో మనకి ధ్వజస్తంభం దగ్గర కూర్మాన్ని పెడతారు, ఎందుకంటే ఆలయానికి ఆధారం అది. ఇవన్నీ పెద్దలు పెట్టి కానీ కూర్మ్యై అన్నప్పుడు ఆ కూర్మ్య రూపానికి ఉన్నటువంటి స్త్రీలింగ శబ్దంలో చెప్పి భావన చేస్తే అటువంటి కూర్మ రూపముతో ఉన్నటువంటిది. నారాయణ యొక్క కూర్మావతారానికి కూడా ఇదే ప్రత్యేకత. కనుక ఆధార రూపము అని చెప్పడం ఇందులో ఒక ఉద్దేశం. అయితే కొందరు పాఠాంతరంలో కుర్మో నమో నమః అని చేశారు, అంటే నమస్కారములు చేస్తున్నామని అర్థం మారిపోయింది. కానీ అంత గ్రాహ్యంగా లేదు. ఈ కూర్మ్యై నమో నమః ఆ పాఠం మీకు అక్కడ దొరికితే అదే స్వీకరించండి, లేదా దిద్దుకోండి. కూర్మ్యై నమో నమః. మొత్తానికి ఇవిడ మూడు ఇప్పుడు చెప్పారు, కళ్యాణి వృద్ధి సిద్ధి, మూడు స్వరూపాలట. కళ్యాణి అంటే శుభములు కలిగించే స్వభావం కలది, వృద్ధి కలిగిస్తుంది, సిద్ధి కలిగిస్తుంది. వృద్ధి సిద్ధి అమ్మ రూపములు అని ఈ ప్రస్తావన. నైరుత్యై నమో భూభృతాం లక్ష్మీ నమః సర్వాణ్యైతే నమో నమః. నైరుత్యై, నైరుతి అంటే రాక్షస శక్తి అని అర్థం. నైరుత్యై అసుర శక్తి అన్నారు ఇక్కడ. అసుర శక్తి అంటే మళ్ళీ మహాసురి గుర్తుందా, బ్రహ్మదేవుడు చేసినటువంటి మాట. అంటే నిన్నటి భావనలో చెప్పాలంటే అలక్ష్మీ రూపిణివి కూడా నువ్వేనమ్మా, పాపులు ఇంట అలక్ష్మీ రూపిణితో ఉన్నటువంటివి. ఆ నువ్వే లక్ష్మీ రూపిణివి. భూభృతాం లక్ష్మీ, చక్కటి మాట. భూభృతాం అంటే భూములని పాలించే వారికి నువ్వు లక్ష్మివి అన్నారు. మన లక్ష్మీ నామాల్లో కూడా నృపవేష్మ గతానందం అని మాట వస్తున్నది. అంటే రాజుల దగ్గర లక్ష్మిగా ఉంటుందట. ఎందుకంటే రాజులు పాలన చేయాలంటే వాళ్ళకి అనేక లక్ష్ములు ఉండాలి, శౌర్య లక్ష్ములు ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి అధికార లక్ష్మి ఉండాలి, విజయలక్ష్మి ఉండాలి, ఇంకా చాలా చాలా లక్ష్మి, ధనలక్ష్మి, కోశాగార లక్ష్మి అన్నీ ఉండాలి. ఇన్ని లక్ష్ములు వాడి దగ్గర ఉండాలి, ఎందుకంటే మొత్తం రాజ్యానికి సంబంధించిన ఐశ్వర్యములన్నీ వాడికి అది. అందుకు పాలకుడి దగ్గర ప్రపంచ ఐశ్వర్యములన్నీ ఉంటాయి గనక వాడి దగ్గర ఉన్న లక్ష్మికి ప్రత్యేక గౌరవం, రాజ్యలక్ష్మి అని ఒక అంటాం. అందుకే రాజ్యలక్ష్మి కోశనాథ ఆ మాట ఇక్కడ తీసుకోండి. అందుకే రాజ్యలక్ష్మి కోశనాథ అదే భూభృతాం లక్ష్మి అయ్యి ఇలా రాజ్యలక్ష్మి అని అమ్మవారిని ప్రార్థన చేస్తేట ఆ ప్రార్థించేవాడికి ఉన్నత స్థితి ఇస్తుంది ఆ తల్లి. అందుకే రాజ్యలక్ష్మి మంత్రం ఉన్నది, ఉపాసన విధానం ఉంది, ఆ మాట ఇక్కడ ఉన్నది భూభృతాం లక్ష్మి. ఇందులో ఒక మాట ఉన్నదండి, భూభృతాం భూమిని భరించువారు, భూమిని పోషించువారు. భూమిని పోషించేవారు ఎవరు? రాజులు కదా, కాదుట ఇంకా జాలముందున్నట్ట. ఈ భూమి ఇలా నిలబడింది అంటే ఎవరి వల్ల అంటే తపస్సుల వల్ల, సత్యవాదుల వల్ల, పతివ్రతల వల్ల, గోవుల వల్ల, ఇలా కొన్ని చెప్తారు. ఇలా భూమి నిలబడ్డానికి ఆధారమై ఎవరెవరైతే ఉన్నారో వారందరిలో ఆ శక్తిగా నువ్వే ఉన్నావమ్మా. పతివ్రతల్లో పాతివ్రత్యము, అలాగే గోవుల్లో గోరూపము, ఇవి భూమిని నిలబెడుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన పాపం హఠాత్తుగా ఆరు బయట పడుకున్నట్టు ఒకసారి ఆలోచన ఏదో వచ్చింది, పనిపాటు లేకపోతే వచ్చేవే కదా. అవును, ఈ పైన ఆకాశం అంతా ఎవడు నిలబెట్టాడని డౌట్ వచ్చింది. వాడికి భయం కూడా పుట్టుకుంది, ఎక్కడ నిలబెట్టిన రాట కనిపించట్లేదు, నెత్తి మీద పడుతుందేమని పారిపోవడం మొదలెట్టాడు. అక్కడి నుంచి ఎక్కడికంటే ఈ పైన ఈ చాందిని లేని చోటుకి వెళ్ళిపోదాం, లేకపోతే ఇది ఎప్పుడు మీద పడిపోతుందో తెలియదు కప్పు అని వెళుతున్నాడు వాడు. వాడు పిచ్చివాడు, అజ్ఞాని, పరిగెడుతున్నాడు. తోవలో కాయని చూసి ఏం పిచ్చోళ్ళ పరుగుతున్నాయి, ఎవరు వెంట పెడుతున్నారంటే ఎవరు వెంట పెట్టట్లేదు, ఆ పైన ఉన్న కప్పు నెత్తి మీద పడిపోతుందేమో అని భయం నాకు, ఆ కప్పు లేని చోటుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నానని. అంటే ఆ కప్పు పడదయ్యా. అంటే ఎందుకు పడదు అంటే కొన్ని రాటలు ఉన్నాయి, ఆ రాటలు దాన్ని గట్టిగా పట్టుకుని నిలబెట్టాయి. ఆ రాటల వల్లే ప్రకృతి చలించిపోకుండా గట్టిగా ఉన్నది, అదే ఆధారాన్ని నిలబెడుతోంది. ఎవరు వాళ్ళు అంటే అప్పుడు చెప్పేటి పద్యాన్ని గుర్తుపెట్టుకుంటేవనని, సత్యవాదులు, తపస్సులు, పతివ్రతలు, గోవులు, ధర్మము, ఇవే రాటలు అవి నిలబెట్టడానికి. కనుక భూమి ప్రకృతి నిలబడిందంటే వీటి వల్ల. అంతేగాని డెవలప్మెంట్ ఆఫ్ సైన్సు, నువ్వు చేసే వ్యాపారాలు ఇవి నిలబెట్టలేదు భూమిని, గుర్తుపెట్టుకో. అవి భూమినే కాదు నిన్ను కూడా నిలబెట్టలేవు. సత్యము, ధర్మము, తపస్సు ఇవే నిలబెడతాయి కనుక అవి భూభృతం. ఆ తపశ్శక్తి, సత్యశక్తి, పాతివ్రత్య శక్తి అమ్మ, అదే లక్ష్మి అంటే ఇంకోట చెప్పండి ఇక్కడ. అందుకు భూభృతాం లక్ష్మి అనే మాటలు ఇది సరి అయిన అర్థం. ఇది శర్వాణ్యేతే నమో నమః. శర్వాణి, శర్వాణి అంటే శర్వుని భార్య శర్వాణి. శబ్దాలు కొంత శర్వాణి అంటూ ఉంటారు, ఇలాంటి శబ్దాలు ఎక్కడ లేవు. శర్వాణి, శర్వుని భార్య శర్వాణి. శర్వుడు అంటే శివుడు, శివుడు భార్య. శివుడికి శర్వుడు అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ పరమేశ్వరుడు సర్వజగత్తును లయింపజేస్తాడు కనుక శర్వుడు అంటే లయింపజేయువాడు, సర్వజగ లయకారకుడు, లయకారుని భార్య గనక శర్వాణి. అంతేకాదు భూభృతాన్ లక్ష్మి తర్వాత శర్వాణ్యం పెట్టడంలో విశేషం చూద్దాం. శివుడికి అనేక పేర్లున్న అష్టమూర్తులుగా, భవ అంటే జలమూర్తి, రుద్ర అంటే అగ్నిమూర్తి, ఉగ్ర అంటే వాయుమూర్తి. గుర్తుందిగా మనం శివతత్వం చెప్పినప్పుడు చెప్పాం, శర్వ అంటే క్షితిమూర్తి, భూమూర్తి, భూస్వరూపంగా అష్టమూర్తులు కదా శివుడు, అష్టమూర్తుల్లో భూమూర్తిగా చెప్పేటప్పుడు శర్వ అనాలి కనుక భూభృతాం లక్ష్మి తర్వాత శర్వాణ్యై అంటే భూస్వరూపుడైన శివుని యొక్క శక్తివి నువ్వు అని ఔచిత్యం అక్కడ చూపిస్తున్నది. దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతన్నమః. అమ్మా నువ్వు దుర్గవు, దుర్గపారవు. దుర్గా అంటే ఏంటో నేను చాలామంది చెప్పుకున్నావు, మళ్ళీ ఆ మంత్రం వచ్చేసింది ఇక్కడ, దుర్గా మంత్రం వచ్చింది ఈ స్తోత్రంలో, అందుకు అదొక ప్రత్యేకత. దుర్గపారాయై, దుర్గపారాయై అంటే దుర్గతులు నుంచి దాటించున్నది, కష్టము నుంచి తొలగించున్నది, సంకటహారిణి అని అర్థం అనమాట. పార అంటే దాటించట, ఒడ్డు. మన దుర్గతుల్లో ఉంటూ ఉంటే నేను చెప్పుకున్నా కదా, దుహు దుహు, దుష్ట, దుస్సాధ్య, దుఃఖ, దుర్మార్గ, దురాచార, ఏవైతే ఉన్నాయో దుర్గతులు, వాటి నుంచి అన్నిటి నుంచి బయటపెట్టేస్తుంది. అందుకు దుర్గపారాయి, దుర్గములకు ఆవలి ఒడ్డు అనగా దాటించే తల్లి. సారాయి సర్వకారిణ్యి, చాలా చక్కటి మాట చెప్పానండి అమ్మ. సారముట, ఎస్సెన్స్, ఎప్పుడైనా కావాల్సింది అదే కదా సారం. ఎంత పండు కొనుక్కున్నా ఎప్పుడు కొంటాం, లోపల రసం ఉందో లేదో చూసుకుంటాం, డ్రై అయితే మనకెందుకు అది. అసలు పండు సార్థకత ఏమిటి? రసమే. అందుకు రసం ఉందా లేదా అని బాగా పరిశీలిస్తాం. ఈ ప్రపంచమంతా పండు అనుకోండి, దాని నిండా ఉన్న రసం అమ్మే, అది తెలుసుకోవాల్సింది. ప్రపంచ ఫలంలో రసం అమ్మ, రసం లేకపోతే పండుకు విలువ లేదు, అమ్మ లేకపోతే జగత్తుకు విలువ లేదు. ఏమిటా రసం? చిదేక రసరూపిణి. ఆ చిదేక రసం ఈ ప్రపంచమంతా వ్యాపించింది. లేకపోతే ఏముందండి అది పిప్పే. పండు ఉండాలి, బాగుంటాయి తొనలు అన్నీ బాగుంటాయి, ఎప్పుడు రసం ఉంటాయి. కానీ సృష్టిలో వివిధ ఉపాధులన్నీ కూడా తొనల్లాగా ఆ లోపల ఉన్నటువంటి గుజ్జులాగా ఉండనీయండి, కానీ వాటన్నింటిలో రసం ఆవిడ, ఆవిడ లేకపోతే వేటికి విలువ ఉంది? కనుక సృష్టి అంతా ఆవిడ కేవలం చిన్మాత్ర రసముగా వ్యాపించింది పోయింది. కనుక చిదేక రస రూపిణి, ఆవిడే రసం అండి. రసం సారం తీయండి, రెండు దగ్గర దగ్గర పదాలేనా, సారం రసం. ఎప్పుడు రసమే సారము, సారమే రసంగా ఉంటుంది, సారమే రుచి. అందుకు సృష్టిలో ఈ రసాన్ని మాత్రమే చూస్తారు మహాత్ములు. మనం రసం వదిలి పిప్పిని మాత్రమే చూస్తూ ఉంటాం. అందులో రసం వల్లే పిప్పి కూడా రుచి వచ్చిందని తెలుసుకోం. దేనివల్ల దీనికి రుచి వచ్చిందో దాన్నే తెలుసుకోవాలని ప్రయత్నం మనం చేయం. అందుకే మకరందంలో, మకరందం అంటే రసం. దేని రసం మకరందం? పుష్పరసం. పుష్పసారం యథామధు, మహాభారతంలో ఈ మాట ఉన్నది, పుష్పసారం యథామధు, పుష్పసారం మధు అన్నారు. పువ్వు యొక్క సారం ఏంటి? తేనెట. పువ్వులు అందరం చూస్తాం, అందులో మకరం ఉందా లేదా? ఉందా లేదా? పూల తోటకి వెళ్ళండి, మకరందం కనబడుతుందా? కనబడదు. కానీ తేనెటీగ కనబడుతుంది, తుమ్మిదకు కనబడుతుంది. ఇది తీసుకెళ్ళి దాచుకుంటుంది, అక్కడక్కడే తాగుతుంది అది. వీళ్ళిద్దరికీ తెలుసు అందులో మకరందం ఉంది అని. అంటే మనకు తెలుసు, తెలివైన వాళ్ళం కనుక. తీసుకోవడం తెలియదు, తేనెటీగ కంటే తక్కువ తెలివి కనుక. చూడండి, మొన్న అనుకున్నాడు జంతువులు, ఆ తెలివితేటలు మనకిలో, అవి కూడబెట్టుకుంటే పొగ చూపించి లాక్కునే తెలివితేటలున్నాయి. కానీ మనకు మాత్రం తేనెలాగే తెలివితేటల్లో. కానీ అందరికీ పువ్వు కనబడుతుంది, కానీ అందులో ఉన్న తేనె మాత్రం ఆ తుమ్మిది కనబడింది, తేనెటీకి మాత్రమే కనబడింది తప్ప మనకు కనబడలేదు. కనబడ్డమే కాదు తీసుకునే తెలివితేటలున్నాయి. అయితే తీసుకువెళ్ళిపోయే పువ్వు అలాగే ఉంది, ఏమీ పాడవలే. అంతే కదా, అది వచ్చి తీసుకువెళ్ళిపోవడం వల్ల పువ్వుకి ఏమైనా దెబ్బ తగిలిందా? అందుకే మధుకరం అని పేరు పెట్టేటప్పుడు మాధుకరం అని పేరు వచ్చింది. ఏమాత్రం బాధించకుండా మాత్రమే తీసుకుంటుంది అది, పువ్వును బాధించలేదు. అది పువ్వును చూసింది, కానీ దృష్టి మాత్రం దాని మకరందం మీద దాని దృష్టి. కనుకనే ఈ ప్రపంచం ఒక పుష్పం లాంటిదైతే, ఈ పుష్పాన్ని చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు సామాన్యులు, అందులో మకరందంలో ఉన్న పరమాత్మను చూసేవాడు యోగి. ఇది తెలుసుకోండి, వాడు మకరందాన్ని మాత్రమే చూస్తున్న వాడు యోగి. అలాగ సారముగా ఈ ప్రపంచ పుష్పంలో మకరందంలో ఉన్న అమ్మ సారము. ఆ సారమే సర్వకారణము గనక సారాయై సర్వకారిణ్యై, ఆ ఎసెన్సే ఇదంతా కూడా, ఈ జగమంతా కూడా. అందుకు సర్వకారిణ్యై ఖ్యాత్యై, ఆవిడ గొప్ప ఖ్యాతి. ఖ్యాతి అంటే బాగా పాపులర్ అండి ఆవిడ, అవునా కదా? ఏమో మీరు అన్నారు కానీ నాకు తెలియదండి. తెలియదా ఆవిడ కంటే పాపులర్ ఎవరైనా ఉన్నారా? ఆ బాల గోప విదిత, అందరికీ తెలుసు ఆవిడకి, అందరూ తెలుసు. స్తుహి శ్రుతంగర్త సదం యువానం, వెల్ నోన్. ఖ్యాతి అంటే వెల్ నోన్, ఇంగ్లీష్లో సరైన అర్థం. అందరికీ బాగా తెలుసు. మీకు తెలుసా అమ్మవారు? కొంచెం ఆలోచిస్తే తెలుసు. మీకు నేనున్నానని తెలుసా? తెలుసా? నేనున్నా అంటే నేనున్నాను కాదు, ఎవడికి వాడికి నేనున్నానని తెలుసా? అదొక్కటి. మీరు చెప్తుంటే ఉన్నాను అనిపిస్తోందండి అని అంటాడు ఎవడైనా, ఎవడో నిద్రపోతున్న వాడు తప్ప. నేనున్నాను ప్రతివాడు అంటాడు కదా. నేనున్నాను అనేది వెల్నోన్ అవునా కదా? నేను వ్యాపారినా పండితున్నా వనుదిలి, నేనున్నాను అనేది వెల్నోన్. కానీ ప్రతివారిలో నేనున్నానని స్ఫురణగా ఏ చైతన్యం ఉందో అదే ఖ్యాతి. ఇది తెలుసుకోండి, ఖ్యాత్యై అంటే ఇది. ఆవిడకు ఉన్న కీర్తి ఎక్కడుందండి? అంతేకాదు, ఖ్యాతి అంటే వేదముల యందు, పురాణముల యందు, ఋషుల యందు, వీరన్నిటి యందు కీర్తి పొంది పొగడబడుతున్నటువంటి గొప్ప చరిత్ర గల తల్లి గనక ఖ్యాతి ఆవిడే. ఆవిడే కృష్ణాయై ధూమ్రాయై అతి సౌమ్యాతి రౌద్రాయై నతాస్తస్యై నమో నమః. ఆవిడ కృష్ణ, ఆవిడ ధూమ్ర. కృష్ణ అంటే కృష్ణ శబ్దానికి అన్నర్థాలు ఇక్కడ తీసుకోండి, నల్లనిది. ధూమ్ర అంటే పొగ, పూర్తి నలుపు అని చెప్పలేము, అది కొంచెం నలుపు తెలుపు కాని స్థితి. అది అటు పూర్తి కాంతి కాదు, చీకటి కాదు. అందుకు ధూమం అంటే తెరమరుగు లాంటిది అనమాట, అది రెండిటికి మధ్యది ధూమం అంటే. అందుకే పొగలో మనకి పూర్తి ఏది కనబడదు అనే లక్షణం లేదు, చీకట్లాంటిది కాదు పొగ, ఏదో కనబడుతుంది కానీ పొగలో స్పష్టత ఉండదు. స్పష్టత లేదేమో కానీ అసలు కనబడకుండా చేయదు. కనుక అలా మరుగు మరుగుపరుస్తున్న మాయాశక్తి ఏదో అది ధూమ్రా అని చెప్పబడుతున్నది. కృష్ణ అసలు కనబడినివ్వకుండా చేసేది, ఒకటి విక్షేపం, ఒకటి ఆవరణ. అది మాయాశక్తిలో ఉండేటువంటి రెండు, కృష్ణ ధూమ్రా, ఒకటి ఆవరణ ఇంకోటి విక్షేపం. ఇది దీని యొక్క ప్రత్యేకమైన అర్థములు, ఇదే సరి అని అర్థం. అయితే కృష్ణవర్ణం ధూమ్రవర్ణం అన్నప్పుడు నలుపు తమస్సు అని వర్ణించినట్లయితే అవి కూడా ఆవిడ రూపం లే. అతి సౌమ్య అతి రౌద్రాయై నతాస్తస్యై నమో నమః. అవసరాన్ని అనుసరించి ఆవిడ అతి సౌమ్యగా ఉండగలదు, అతి రౌద్రగా ఉండగలదు. ఎలా ఉన్నా ఆవిడ ఉద్దేశం మాత్రం జగత్ ప్రతిష్టాయై, జగత్తుకు ప్రతిష్ట కలిగించడమే ఆవిడ ఉద్దేశం. అంటే జగత్తుకు ఆధారం, ప్రతిష్ట అంటే ఆధారం. దేనియందు జగత్తంతా ధైర్యంగా ఉందో అది ప్రతిష్ట. తిష్ట ప్రతిష్ట, అతి తిష్ట వేయడానికి ధైర్యం ఉండాలి. కొద్దిగా కుర్చీ మీద కూర్చోండి అంటే ముందు ధైర్యం ఉండాలి. ఏమిటి ఆ కుర్చీ కర్రలో అవన్నీ ధైర్యంగా ఉన్నాయంటేనే మనం కూర్చుంటాం, అంతే కదా. కదలకుండా హాయిగా కూర్చోవాలి ఉండాలంటే మరింత ధైర్యం ఉండాలి. అలాగే ప్రతిష్ట, జగత్ ఇంత ధైర్యంగా ఉందండి ఎవరి మీద అంటే అమ్మ మీద ఆధారపడింది. అందుకే సర్వ జగత్తుకి ఆవిడ ప్రతిష్ట ప్రకృష్టమైన ఆధారముగా ఉన్నది. ప్రతిష్టాయై దేవ్యై కృత్యై నమో నమః. క్రియాస్వరూపుణైన తల్లికి నమస్కారం. ఇక్కడ కృత్య, కృత్యై అంటే కృత్య అంటే క్రియాస్వరూపిణి, కృతి క్రియ, ఇచ్ఛా జ్ఞాన క్రియ అని అంటాం మనం. క్రియలు ఇచ్చా జ్ఞానములు రెండు పనిచేస్తాయి, కలిసిపోతాయి. ఇచ్ఛ జ్ఞానమై క్రియల రూపం కలుగుతుంది కనుక క్రియారూపిణి అంటే ఇచ్చాజ్ఞాన క్రియారూపిణి మూడు తీసుకోవాలి. ఇది వ్యాఖ్యానించుకునే పద్ధతి. కనుక క్రియారూపిణి మనం ఈ క్రియలు చేయగలుగుతున్నామంటే ఏ చైతన్యం వలన ఆవిడ కృతి, కృత్యై నమో నమః. కనుక సృష్టిలో అన్ని ఆవిడ కృతులే కానీ మనమేమి లేవు అనమాట. ఇక్కడ నుంచి వరుసగా మీకు సుమారు 21 శ్లోకాలు ఒకటే వరుస, ఇంతవరకు మారింది కానీ. యా దేవి సర్వభూతేషు విష్ణు మాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః. ఇది చాలా సులభం ఇక్కడి నుంచి, ఏది చెప్పడమా వినడమా. ఇందులో ఉన్నది పట్టడం మహాకష్టం. ఎందుకంటే ఖ్యాతి అన్నాడు కదా, వెల్ నోన్, అవి ఉన్నాయి. మన చిత్రం ఏంటంటే భగవంతుణ్ణి నీకు బయట వస్తువుగా చూపిస్తే సులభంగా తెలుసుకోగలం. పలాం పురాణంలో కథ, అమ్మవారు ఇలా కొట్టారంటే భలే ఉంటుంది, ఆవిడ నీలోనే ఉందనగానే ముందు కళ్ళు చిట్లిస్తా నాలో ఉండడం ఏంటి, ఎంత ఒకవైపు అంటూ ఉంటా అందరిలో ఉన్నాడు అందరిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడో చెప్పబోతే మాత్రం విసుగు, చిరాకు, బోధ, బాధ ఎన్ని ఉంటాయి ఇక్కడ చూడండి. కానీ ఇక్కడ మీరు వెతికినా మాత్రం అమ్మ బయట కనబడదు. మంచి పచ్చని చీర కట్టిన తల్లి, ఎర్రని చీరను కట్టిన తల్లి, నవ్వుతున్న తల్లి, కిరీటం పెట్టుకున్న తల్లి కనబడదు ఇక్కడ. ఇక్కడ కనబడుతున్న అమ్మవారు అసలీ, అసలైన అమ్మవారండి. ఇది ప్యూర్ మామూలు ఎసెన్స్. కొన్ని ఎసెన్స్లు లాగితే భరించలేమిటి మనం, అంత తీవ్రమైన ఘాటు ఉంటాయి, భరించక తప్పదు. ఇది ఈ ఘాటే జబ్బును పోగొడుతుంది, అజ్ఞానపు జబ్బుని భరించండి అంతే. అబ్బే మాకు పెద్ద అలవాట్లేదు కనుక ఏం అర్థం కాలేదంటే దానికి కూడా ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించుకు బాధపడదాం అర్థం కాలేదే అని. ఎందుకంటే అర్థం చేసుకోవాల్సింది. యా దేవి సర్వభూతేషు విష్ణు మాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః. కొందరు బలి చదువుతారండి, చదువుతున్నప్పుడు చూడండి, యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి యాదేవి సార్ చేతన శబ్దిత కంటతో అయిపోయింది. ఫీల్ అనుభవించండి మాట అనేటప్పుడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఎంత అద్భుతమైన మాట. యా, యా అన్నప్పుడే యవతయో ఆమె. యా అంటే అనిర్వచనీయ అనర్థం. ఏ అనిర్వచనీయమైనటువంటి దేవి ఉన్నదో ఆ దేవి సర్వభూతేషు. ఇందాక అందుకే ఏకో దేవ సర్వభూతేషు గూఢ గుర్తుపెట్టుకోండి, ఎందుకన్నా తెలిసింది కదా. ఇక్కడికి లింక్ తగిలించుకోండి. ఉపనిషత్తే సర్వభూతేషు. మనకి దేవి మహాత్మ్యం పురాణ కాలక్షేపం పేరుతో ఉపనిషత్తు వినిపింపజేస్తున్నారు హరిప్రసాద్ గారు. సాధారణ మనకు చిన్న అపవాదో వాదో కానీ మేము పడుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఉపనిషత్తులకు పొద్దున పూట, పురాణాలకు సాయంత్రం పూట. ఎందుకంటే పొద్దునపూట జనం తక్కువ వస్తారు కనుక ఉపనిషత్తులకు బాగుంటుంది, పురాణాలకు ఎక్కువ మంది వస్తారు కనుక సాయంత్రం పురాణం చెప్పండి. కానీ ఆ వ్యాసుడు పిచ్చి ఆయన ఉపనిషత్తులు ఏం చెప్పాడు, పురాణాలు అదే చెప్పాడు. ఆయన మాత్రం అలాగే చెప్పాడు, వీళ్ళు మసిపూసి మారేడుకాయ చేసేది తప్ప అంతే చెప్తారు. ఏమంటే చెప్తే మళ్ళీ జనం తగ్గిపోతారేమో. ఆకర్షణలు, రంజనులు శుద్ధ విద్యలు ఉండవు. ఉన్నది చెప్తాం, విన్నవాళ్ళు వినండి, బాగుపడేవాళ్ళు బాగుపడండి. ఎందుకు కర్మ మళ్ళీ, వాళ్ళు వినలేదే, వాళ్ళు కళ్ళు చిట్లించారే, వాళ్ళు అర్థం కాదన్నారే, బాధలు మాకెందుకు, ఉన్నది ఆస్వాదిస్తూ చెప్తాం. సహృదయులు ఉంటారు కదా, లైక్ మైండెడ్, వాళ్ళందరూ ఆనందించవచ్చు. నన్ను మించిన మహానుభావులు ఉన్నారు, వాళ్ళు ఆనందిస్తారు. యా దేవి సర్వభూతేషు, మళ్ళీ సర్వభూతేషు, సర్వభూతములు యందు ఏ దేవి విష్ణుమాయా అని శబ్దిస్తూ ఉన్నదో ఆవిడికి నమస్కారము. ఇలాగ అన్నీ చూడండి. యా దేవి సర్వభూతేషు చేతనేత్యభిధీయతే, ఏ దేవి సర్వభూతముల యందు చేతనగా ఉందో. చైతన్యము చేతన రెండిటికి తేడా ఉంది. చేతన అంటే కదలిక, అది చేతన అంటే కదలిక అది అర్థం. కదలిక, చెట్టుకి చేతనత్వం లేదు, చైతన్యం ఉంది. రాతికి చేతనత్వం లేదు, చైతన్యం ఉంది. సర్వభూతేషు అంటే అవి కూడా కాదా, చూడండి, కొన్ని జంతువులు ఉంటే ఎక్కడికి కదలవు, కానీ ఏది దాని దగ్గరికి వస్తే మింగేస్తాయట. వాటికి చేతనత్వం లేదు, చైతన్యం ఉంది. మనలో కూడా కొన్నిటికి చేతనత్వం ఉంది, కొన్నిటికి చైతన్యం, కొన్నిటికి చేతనత్వం లేదు, కానీ రెండిట్లో చైతన్యం ఉంది. ఎలాగో చూడండి, ఎముకకి చేతనత్వం లేదు, ఉందా? అలాగే ఉంటుంది. దానికి చేతనత్వం వస్తే మనకు ప్రమాదం. ఎముక కదలకుండా ఉంటే బాగుంటుంది, రక్తం కదులుతూ ఉంటే బాగుంటుంది. రక్తానికి చేతనత్వం లేకుండా సరిగ్గా నిలబడిపోయింది అనుకోండి, అది ప్రమాదం. కనుకనే స్థిరంగా ఉండే వాటికి స్థిరశక్తి ఉండాలి, కదిలే వాటికి చలన శక్తి ఉండాలి, స్టాటిక్ అండ్ డైనమిక్. మీరు ఎలా మార్చుకున్నా, అందుకే చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. అక్కడ చేతన జడాలో కూడా చైతన్యం ఆవిడే, అది చెప్తున్నాడు ఇక్కడ. కదలకుండా ఉండేదానిలో, కదిలేదానిలో కూడా ఆవిడుంది, చైతన్యం ఉంది. చైతన్యం లేకపోతే ఏదీ లేదు. అందుకే ఇక్కడ చెప్తున్న మాటలో చేతనాయిత అభిధీయతే, సరిగ్గా విభూతి యోగం చూడండి, మొత్తం విభూతి యోగం. భగవద్గీత ఇది మరొకటి కాదని చెప్పుకున్నాం కదా. విభూతి యోగంలో చెప్తాడు, భూతానామస్మి చేతన అంటాడు, సర్వభూతముల్లో చేతన నా విభూతి అన్నాడు. ఇది విభూతే. మనం ఇలా కదులుతున్నామంటే ఎవరుండడం వల్ల కదులుతున్నాం, ఎవరుండడం వల్ల కదులుతున్నాం? ఆ తల్లి అమ్మ, అదొక్కటి తెలుసుకుంటే చాలు, ఇంకే ఏం ఆలోచించక్కర్లేదు. సూటిగా చెప్తున్నాడు, మనకు అదే పట్టదు. అది నువ్వు ఇవాళ ఇలా కదులుతున్నావంటే ఆ తల్లే. అందుకే ధ్రువుడు ఒక్కడు తెలుసుకున్నాడండి ఈ మాట. విష్ణువు కనబడ్డగానే, యొంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసూప్తాం సంజీవయచ్చకిల శక్తిధరస్వధామ్న అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. అలా స్తోత్రం చేయగలిగే భాగ్యం మనకు ఎప్పుడు వస్తుంది కదా. ఏమంటున్నాడు ఇక్కడ, ఎవడు నా లోపలికి చేరి నా మాటను పలికిస్తున్నాడో, నా చెవిని వినిపిస్తున్నాడో, నా కంటికి చూపిస్తున్నాడో, నా కాళ్ళని కదిలిస్తున్నాడో, నా చేతులకి స్పర్శనిస్తున్నాడో, నాలో ఊపిరిగా నడయాడుతున్నాడో, ఆ పరమాత్మకు నమస్కారం అన్నాడు ఇక్కడ. వాడికిటే నమస్కారం అంటే ఎక్కడున్నాడు, ఎక్కడుంది అమ్మ? సర్వభూతేషు చేతన. ఇక్కడ ఆర్డర్ ఉందండి. ఇంతవరకు చెప్పినది సర్వజగన్ నిర్మాకమైనటువంటి తల్లిని చెప్పి, ఆవిడ విష్ణుమాయ, విష్ణువు యొక్క అనిర్వచనీయమైన శక్తి ఆవిడ విష్ణుమాయ. ఆ విష్ణుమాయ త్రిగుణాత్మకమైన దేహాల్లో ప్రవేశించి చేతనగా ఉన్నది, కదలిగ్గా ఉన్నది. ఉందని నీకు ఎలా తెలుసు? ఇదిగో కిందవన్నీ పనిచేస్తున్నాయి చూడండి, చెప్తున్నాడు. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత, క్షుధారూపేణ సంస్థిత, ఛాయారూపేణ సంస్థిత, శక్తి రూపేణ సంస్థిత, తృష్ణారూపాణి సంస్థిత, క్షాంతి రూపేణ సంస్థిత, జాతి రూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత, దాంతి రూపేణ సంస్థిత, శాంతి రూపేణ సంస్థిత, శ్రద్ధారూపేణ సంస్థిత, కాంతి రూపేణ, లక్ష్మీ రూపేణ, ధృతి రూపేణ, వృత్తి రూపేణ, స్మృతి రూపేణ, దయారూపేణ, తుష్టి రూపేణ, మాతృరూపేణ, భ్రాంతి రూపేణ, ఇన్ని రూపములతో ఆవిడ ఉందిటండి ఇక్కడ. ఈ రూపాలన్నీ ఎక్కడున్నాయి? కాళీ, దుర్గా, చండీ అంటే పురాణాలు వెతుకుతాం, కానీ ఈ వెతకాలంటే ఎక్కడ వెతకాలి? ఇక్కడున్నాయట. నీలో ఉన్నటువంటి ఆ చేతన ఎలా పనిచేస్తుందో చూడు. అది అమ్మ యొక్క విభూతి. లోపల పరమాత్మ స్వరూపమైన తల్లి ఉంది గనుకనే నీకు అవన్నీ ఉన్నాయి అని తెలుసుకోగలిగితే, ఇవి నీకే ఉన్నాయా? అందరికీ ఉన్నాయి కనుక సర్వభూతేషు. త్వయి మయి చాన్యత్ర ఇకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు అన్నారు ఎవరు? శంకరులు భజగోవిందంలో చెప్తున్నారు, నీలో నాలో ఉన్నవాడు వాడే. అది ఇది గ్రహించవలసిన ప్రధానాంశం. అందుకే ఏ తల్లి సర్వభూతముల యందు చేతనగా ఉన్నదో, బుద్ధిగా ఉన్నదో, బుద్ధి అంటే చెప్పుకున్నాం, ఒక విషయం బోధపడడం బుద్ధి, ఇది ఒక విషయం అర్థమవడం బుద్ధి, అలా అర్థమయ్యే శక్తిగా ప్రతి వారిలో ఉన్నది. ఏదో ఒకటి అర్థమవుతుంది, ఇది అర్థం కాకపోతే టీవీ సీరియల్ అర్థమవుతుంది, చెప్పుకున్నాం కదా. అది అర్థం కావాలన్న లోపల అమ్మవారు ఉండాలి. బుద్ధి రూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత, నిద్రారూపంలో ఉంటుందిట. అసలు నిద్రను పరిశీలించిన అమ్మ అర్థమవుతుంది, నిద్ర పట్టకపోతే ఈ శ్లోకం అనుకోండి. అలా అమ్మవారు ఉంటారు. అది లేకపోతే కొన్ని ప్రమాదాలు, నిద్ర లేకపోతే పునరుత్పత్తి సమర్థత రాదు, శరీరంలో అవయవ నిర్మాణం సరిగ్గా జరగదు, ఇవన్నీ బాధ మనకి. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితి, ఇందులో ఏది లేకపోయినా బ్రతుకు సాగదు. ఇవన్నీ నీలో ఉండి వాడుకుంటున్నాగో, నువ్వు తయారు చేసుకు వాడుకోవట్లేదు, ఇది ఆలోచించండి. మాట పదే పదే చెప్తున్నా ఇక్కడ. ఆకలి పుడితే నీకు అన్నం అరుగుతోంది, కానీ నువ్వు ఆకలిని పుట్టించలేవు. ఆకలి నువ్వు తయారు చేయగలవా? ఆకలి తయారయ్యేటట్టు ప్రవర్తించంతే, తయారు మాత్రం చేయలేవు. నిద్రపోవడానికి తగ్గ మంచం వేసుకో, పడుకో, పడితే పట్టింది భాగ్యం. కానీ ఆవిడ రావాలి అక్కడ, విష్ణువంతరి వాడికి ఆవిడ నిద్ర. కనుక నీ శరీరంలో కదులుతున్న మహాచైతన్యం అంతా కూడా ఆవిడే. ఇది పరిశీలిస్తూ వెళితే అమ్మాయి నీ శరీరం అంతా కనబడుతుంది, ధ్యానిస్తే కళ్ళు తెరిస్తే అంతా కనబడుతుంది. అప్పుడు తెలుస్తుంది, అమ్మ తప్ప ఈ జగత్తులో మరొకటి లేదు. అది తెలుసుకోక నేనేదో వేరనుకుని అజ్ఞానం నుండిపోయిన అప్పుడు అర్థమవుతుంది. కనుక ఇది బాగా సాధన చేయాలి. యాదేవి సర్వభూతిషి నిద్ర, అందుకే నిద్ర గురించి చెప్తూ చాందోగ్యంలో గొప్ప మాట చెప్పారండి. స యథా శకుని సూత్రేణ ప్రబద్ధో దిశం దిశం పతిత్వా అన్యత్రాయిత సమలబ్ధ్వా బంధేన మేధోపశ్రయిత ఏవమేవ ఖలు సోమ్య తన్మనో దిశం దిశం పతిత్వా అన్యత్రాయిత సమలబ్ధ్వా ప్రాణమేవోపాశ్రయతే. మంత్రాలకు అర్థం చెప్తాను చూడండి. ఒక పక్షిని ఒక తాడుతో కట్టి ఒక కొయ్య కట్టి పెట్టేశారట. ఇప్పుడు అది అటు ఇటు అలా తిరుగుతుంది. ఎంత తిరిగినా లింక్ ఎక్కడుంది దానికి? కొయ్య తాడు అలా చుట్టూ తిరిగింది దాని టైం పాస్ కోసం. మొత్తం తిరిగి 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 అలసిపోయి మళ్ళీ కొయ్య దగ్గరికి వచ్చి అలాగా విశ్రాంతి తీసుకుందట. అలా ప్రతి జీవుడు కూడా జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ప్రపంచంలో తిరుగుతాడు. ఒప్పుకుంటారా? జాగ్రత్త అవస్థలో మన చైతన్యం ప్రపంచంలో తిరుగుతుంది. తిరుగుతుందా లేదా? స్వప్నావస్థలో అప్పుడు తిరుగుతుంది, అప్పుడు దానికి తెగాలసట. ఈ బయట తిరగడం వల్ల ఊహించుకున్న ప్రింట్స్ అన్నీ లోపల వేసుకుని ఆ వీడియోలో తిరుగుతూ ఉంటుంది ఆ లోపల. అది ప్రపంచంలో తిరగడమే. ఈ రెండిట్లో తిరిగి 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 అలిసిపోయి సుషుప్తిలో అది హాయిగా ఉంటుంది. ఎక్కడుంది? ఇది ఆలోచన చేయమని చెప్పాడు. సుషుప్తిలో వెళ్ళేటప్పుడు అక్కడ హాయిగా ఉంటుంది. అక్కడ ఎవరున్నారని అంత హాయి? ప్రపంచం లేదు, ఒప్పుకుంటాం కదా. కళ లేదు, మెలకువ లేదు, రెండు లేవుడు, ప్రపంచం లేదు. కానీ నువ్వున్నావా? నువ్వున్నావని లేచి చెప్పావు. కానీ నువ్వు లేవని చెప్పగలవా ఆ సమయంలో సుషుప్తిలో? ఉన్నావు. ఉన్నావనడానికి నిదర్శనం ఏంటి? మళ్ళీ లేచి చెప్పాం కనుక. మళ్ళీ లేచి నాకు రాత్రి మళ్ళీ హాయిగా నిద్రపట్టిందండి అన్నావు. హాయిగా నిద్రపట్టిందా? హాయి ఏమని తెలిసిందా నీకు? కళలో దృశ్యం కనబడింది, ఇలలో దృశ్యం కనబడింది, గాఢ సుషుప్తిలో ఏం దృశ్యం కనబడింది? నువ్వు హాయిగా ఉందావని చెప్తున్నావు. ఇంద్రియ విషయములు ఏమీ లేవు. ఇంద్రియాలు ఉన్నాయని కూడా నీకు ఒంటి మీద తెలియలేదు. మరి ఏముంది నా హాయి అన్నావు? హాయి ఉందా? ఆ హాయ్ ఎవరు? ఆలోచించండి. ఆ హాయే అమ్మ, ఆ హాయే ఆత్మ. అదొకటి ఉంది, అక్కడికే వెళ్ళిపోతే అది సుషుప్తి. కానీ సుషుప్తిలో దగ్గరికి వెళ్తావు కానీ తెలుసుకోలో, ఇది అర్థం. ఒళ్ళో పడుకున్నట్టు ఉంటుంది అంతే. అందుకే సుషుప్తి అర్థం చేసుకుంటే సుషుప్తిలో మనం భగవంతుని దగ్గరికే వెళతా అంట. కానీ భగవంతుని తెలియదు అంతే. అక్కడ ఆవరణ రూపంలో కప్పేస్తుంది. జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో విక్షేపం, అప్పుడు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఇది ఇంత వేదన వాదన వేదాంతం ఇందులో ఉందండి. ఆ నిద్రారూపంలో అనుభవాలలోకి అక్కడిచ్చే ఆహాయ అంతా ఆవిడిది. ఆ జగజ్జన ఒళ్ళో ఉంటాం మన సుషుప్తిలో. అందుకు ఆ రూపంలో ఉన్నటువంటి తల్లి, నిద్రారూపంలో ఉన్న తల్లి. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, ఆకలి రూపంలో అమ్ముంటుందిట. చూసారా? ఆకలి పుట్టకపోతే అదొక జబ్బు. అందుకే విందుకు పిలిచి ముందు ఎపిటైజర్ ఇస్తారు. ఎందుకు? వీడు వండినవన్నీ ఖర్చు అవ్వడానికి. మరి వాడు తినాలంటే ఆకలి పుట్టాలి కదా, పారేసుకుంటారు ఏమిటి? ఈ మధ్య ఎవరో అంటున్నారు విందుల్లో పారేయవద్దు, మాకు చెప్పండి అని. అవి కూడా ఎక్కువ అవుతున్నాయి. ముందుకు వాడికి ముందు ఎపిటైజర్ ఇస్తారు. ఇస్తే వాడికి చక్కగా ఆకలి పుట్టి తింటాట. ఆకలి అనేది చాలా ముఖ్యం. ఆకలి పుట్టకపోతే జబ్బు. ఒక ఆయన అన్నాడు, నాకు అసలు ఆకలే తెలియదండి అని. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. గిచ్చితే నొప్పి తెలియట్లేదండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కనుక ఇవన్నీ చైతన్య లక్షణాలు. లోపల మంట పుట్టాలండి. ఆకలి ఎప్పుడు పుడుతుంది? ఇలాగే మీరు గంట కొనసాగిస్తే పుడుతుంది. ఆకలి ఎప్పుడు పుడుతుంది అంటే జఠరాజ్ఞం లోపలది ప్రకోపించినప్పుడు పుడుతుంది. అది రెడీగా ఉంటుంది డైజెస్ట్ చేయడానికి. మండే నేను రెడీగా ఉన్న పోయి లోపల అని నువ్వు ఏది పడిస్తే అది అరిగించుకుంటూ కూర్చుంటుంది. ఆజ్ఞ ఎవరు? అహం వైశ్వానరో భూత్వా. ఈ భగవద్గీత అంతా ఇదే గోలండి. నన్ను ఎక్కడో వేరే వస్తువుని అనుకుంటారు మీరందరూ. నేను మీలో, మీలో ఆకలి, మీలో నిద్రగా ఉన్నాను, నేను మీలో ఆకలిగా ఉన్నాను. మనలో క్షుత్పిపాసలు కూడా తల్లి చైతన్యములే. ఇది గ్రహించగలిగితే చాలు, ఆవిడ వల్ల కలుగుతున్నాయి. కనుక ఈ చైతన్యం ఆవిడది, క్షుధ ఆకలి. అందుకే సోగ్రభు విభజంతిష్టన్ ఆహార మజర కవి. సరిగ్గా దీనికి మళ్ళీ ఉపనిషత్తు ఏం చెప్పింది చూడండి. జఠరాగ్ని రూపంలో ఉన్నావిని తెలుసుకో. అహం ఇది ఉపాసనకు చెప్పాడు కృష్ణుడు. ఊరికి మనకు నాలెడ్జ్ కలిసి చెప్పలేదు. నీలో జఠరాగ్ని రూపంలో ఉన్నవాడు ఆ నారాయణుడే లేదా నారాయణియే అని నువ్వు ఉపాసన చేస్తుంటేట. చిత్రం ఏంటంటే అది లేకపోతే వస్తుందిట. ఎందుకంటే ఒకప్పుడు పాపం కొద్దీ ఆకలి దప్పికలు ఉండవు. ఇవి ధ్యానం చేయడం వల్ల ఉండవలసిన చైతన్యం ఉంటుంది, ఆ వికారాలు పోతాయి. ఇది ఒక ప్రత్యేకత, అందుకు ఇవి చేసుకోవాలి. ఇది భౌతిక ప్రయోజనం. తాత్విక ప్రయోజనం ఎలాగో చెప్తూనే ఉన్నాం, తలనొప్పి పుట్టేటట్టు. ఇప్పుడు క్షుధారూపేణ అన్నప్పుడు దీనికి కూడా ఉపనిషత్తు, ఇదంతా ఉపనిషత్ విషయం అని చెప్పడం కోసం. ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఇక్కడ, అథ యదత పరో దివో జ్యోతిర్దీప్యతే విశ్వత పృష్ఠేతు సర్వత పృష్ఠేషు లోకే స్విదం వావత జదిదమస్మిన్ అంతః పురుషే జ్యోతి. ఈ సమస్త బ్రహ్మాండాలకు ఆవలట ఒక జ్యోతి ఉందిటండి. ఏది? బ్రహ్మాండాలకు అన్నిటికీ ఆవల. అంటే ఇవన్నిటికి వెనకాల తలుపు వేసి కూర్చోలేదు అది. ఆ ఉన్న జ్యోతి మొత్తం బ్రహ్మాండాలను వెలిగిస్తుందట. ఈ బ్రహ్మాండం అంతా పోయినా ఆ జ్యోతి అలాగే ఉంటుందట. చూడండి, ఇదంతా ఒక్క మాటలో చెప్పాడు ఎవరు, పోతన గారు. లోకంబులు లోకేశులు లోకస్తులు తగిన తుదిన లోకంబకు పెంజీ కటికి అవ్వలే అవ్వండు ఏకాకృతి వెలుగు అతన్నే సేవింతున్ను. వాళ్ళు చేసిన విష్ణువు మనకు తెలియదండి. మనకంటే చతుర్భుజాలు శంఖచక్ర కథాపద్మాలు ఉన్న విష్ణువే కానీ ఈ విష్ణువు చెప్తే మనకు ఎక్కదు. కానీ వీడే విష్ణు అసలు. ఇది తెలుసుకోవాలి. వాడు ఎక్కడున్నాడు? లోకంబులు లోకేశులు వెనకాల ఉన్నట్ట. ఇవి పోయినా ఉంటాడు, ఇవి ఉన్నా ఉంటాడు, వీటిని వెలిగిస్తూ ఉంటాడు. అలాగే మన శరీరంలో ఈ శరీరము వీటికి అన్నిటికీ వెనకాల ప్రకాశిస్తున్నటువంటి ఏ జ్యోతి ఉన్నదో ఆ జ్యోతి లోపల జ్యోతి. అది జఠరాగ్నిగా మనలో జ్వలిస్తున్నది. దానికి ముందు పోల్చుకోగలిగే జ్యోతి జఠరాగ్ని, అక్కడే ఆ జ్యోతి జ్వలిస్తుంది. సహ అగ్రభుక్ విభజన్ తిష్టన్న ఆహారం అజరక్కవి. మొదట అగ్రభుక్ వేసింది మొట్టమొదటి తినేది అది. ఈ అగ్నిహోత్రం తింటోంది కనుక ఆ లోపల ఉన్నటువంటి ఏది తిన్నా అమ్మ తింటోందని తినగలిగితే అది యజ్ఞం, అది ప్రసాదం. తెలుసుకోండి. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడికి నైవేద్యం పెడతారు, వీడు తినేటప్పుడు అన్నాన్ని దండం పెట్టుకుని ప్రాణాహుతులు పుచ్చుకుంటారు అమ్మకు పెడుతున్నాను అని. అహం వైశ్వానరో భూత్వ శ్లోకం చదివితేట భోజనం చేసేటప్పుడు అన్నగత దోషాలు పోతాయట. అన్నంలో ఉన్న దోషాలు, అన్నం సంపాదించడానికి నువ్వు చేసిన దోషాలు ఇవన్నీ పోతాయి. అలా తిన్న అన్నం సద్బుద్ధినిస్తుంది, అప్పుడు చెప్పేవి అర్థమవుతాయట. అందుకే అలాంటి తినే పద్ధతి కూడా. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టేవి కాదు, లోపల అమ్మవారికి నైవేద్యం పెడుతున్నావు నువ్వు. అలా తిను ఇక్కడ. అలా తినడం చేతన అవ్వాలి మనకి. ఎక్కడ భోజనం చేసినా ఇది చేతన అవ్వాలి. అదే నీకోసం నువ్వు నిలబడి ఏదో తిండి తిను, పశువుల్లా తిరగద్దు ఇక్కడ. ఈ జ్ఞానం మానవుడికి ఉంది కదా, క్షుధారూపేణ సంస్థిత ఛాయారూపేణ సంస్థిత. ఇది గొప్ప మాట. అమ్మ నీడ రూపంతో ఉంటుందిట. అయ్యా వెలుగు వెలుగు అన్నారు, నీడ ఏమిటేనంటే వెలుగు లేకపోతే నీడ ఉంటుందో చెప్పండి. ఒట్టి చీకట్లో నీడని చూపించండి, సంతోషిస్తా? నీడ, ఆ నీడ అనేది ఎప్పుడు ఉంటుంది? వెలుగుంటేనే ఉంటుంది. కనుక వెలుగు నీడకు కూడా కారణమవుతుంది. కనుక ఆ నీడకి కారణమైన వెలుగుకి నమస్కారం అని దీని యొక్క అర్థం. ఇంకా చెప్పాలనేది అత్యద్భుతమైన భావం ఏంటంటే, నేను ఈ దేహంలో ఉన్నానని ప్రతివాడు అనుకుంటుంటాడు. కానీ దేహంలో ఉన్న నేను పరమాత్మే అని రమణ మహర్షులు వారు చెప్పారు. అంతకుముందు ఉపనిషత్తులు చెప్పే రమణ మహర్షుల స్టోరీలు అంటే మనకి చాలా ఇంట్రెస్ట్. ఆయన మాట అంటే మాత్రం అర్థం కాదు. కానీ ఆయన చెప్పింది మాత్రం ఏంటి, నీలో నేనెవడో అడు పరమాత్మరే బాబు అని. కానీ ప్రతి వాళ్ళు నేను కామనా? నేను అని మీరందరూ అంటారు, నేను అందరూ అంటారు. కానీ నువ్వెవరు అంటే నేను పక్కన పేరు పెడతారు. అంటే నేను మాత్రం అందరిలో కామన్. ఈ నేను అనే ప్రకాశము శరీరం అనే కుండలో వెలిగిపోతుంది. అర్థమైంది కదా. కనుక 1000 కుండలు పెడితే 1000 సూర్యులు అందులో ప్రతిఫలిస్తున్నారు. 1000 కుండల్లో 1000 సూర్యులు ప్రతిఫలిస్తున్నారు. నిజమా? నిజమే. 1000 కుండల్లో 1000 సూర్యులు ఉన్నారు. కానీ 1000 సూర్యుల ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్క, మళ్ళీ భాగవతమే అది. మళ్ళీ భీష్ముడే చెప్తున్నాడు, ఒక్క సూర్యుడే అందరికీ అనేక రకములుగా కనబడినట్లుగా. కనుకనే ప్రతి వాడిలో ఈ శరీరాది సంఘాతములతో కూడిన అంతఃకరణము లోపల ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ అంతఃకరణలో ప్రతిఫలించిన ఈశ్వర చైతన్యాన్నే జీవుడు అంటారు. ఇది తెలుసుకోండి. అంతఃకరణలో ప్రతిఫలించే ఈశ్వర చైతన్యము జీవుడు. ప్రతిఫలించే అంటే ప్రతిబింబించే కదా. ఈ ప్రతిబింబించిన ఈశ్వర చైతన్యము బింబానికి వేరా? కన్ఫ్యూజ్ ఏం చేయట్లేదు కదా, కొంచెం ఆలోచించండి. అందుకే ఆగుతున్నా. ఆలోచించిన టైం ఇవ్వద్దు, ఇలా చెప్తే అలా అయిపోతుందండి. మాకు రోజు 100 పనులుంటాయి. మీరు ఇవాళ కూర్చోబెట్టి ఒక మాట చెప్తే మాకు ఎలా తెలిస్తే? కుండలో ప్రతిఫలించే సూర్యుడు, పై సూర్యుడు రెండు వేరు వేరు వస్తువులా? వేరుని ఎప్పటి వరకు కనబడుతుంది? నువ్వు కుండలో సూర్యుడిగా చూస్తున్నప్పుడు కనిపిస్తుంది. కనుక కుండ పగలగొట్టేస్తే ఒకటండి, కుండ ఉన్నంతకాలం రెండండి. అవునా? అవునా? అప్పుడు ఒక్కడే. ఇది ఉన్నప్పుడు రెండుగా అనిపించాడు, ఇది తీసేస్తే ఒకడే కనిపించాడు. కానీ అప్పుడు ఇప్పుడు దీనికోసం ఒక్క సూర్యుడిని తెలుసుకోవడానికి కుండలు పగలగొట్టద్దు. ఉన్నది ఒకటే పరమాత్మని తెలియడం కోసం మన కొండలు పగులుకట్టుకోక్కర్లే. ఒక్కడు తెలిస్తే చాలు, ఈ కొండలో ప్రతిఫలిస్తున్నది ఆయనే అని తెలుసుకో. ఈ కొండలో చూస్తున్నంతకాలం జీవుడు, కొండకు బయట చూసినప్పుడు ఆయనే ఈశ్వరుడు. కనుక ఇప్పుడు ఛాయారూపేణ ఉన్నది ఎవరు? ఆ అమ్మే కదా. కనుక నీలో ఛాయారూపంగా ప్రతిబింబిస్తూ ఉన్నది ఆ తల్లే. ఇది ఛాయారూపేణ సంస్థిత. ఇది అర్థం. అంత విశేషమైన భావం ఇక్కడ చెప్తున్నాడు. అందుకే జీవోహి నామ దేవతాయ ఆభాస మాత్రం బుద్ధ్యాది భూతమాత్ర సంసర్గజనిత ఆదర్శైవ ప్రవిష్ట పురుష ప్రతిబింబో జలాదిప్యవ చ సూర్యాదీనాం. ఇప్పుడు నేను చెప్పిన ఉపమానం అంతా కూడా శంకర భగవత్పాదులు వారు చాందోగ్యోపనిషత్తు భాష్యంలో చెప్పారండి. ఇలాంటి అందమైన శంకర భాష్యాలు శంకర మఠంలో కాక ఇంకెక్కడ చెప్పుకుంటాం. అందుకు నాకు ఈ వేదిక ఇంత అందంగా పనికొచ్చాను. శంకరులు ఏ పరమసత్యం చెప్పడం కోసం ఆయన ఎంత తపన పడ్డారో అర్థం చేసుకోండి. ఆ పరమసత్యం ఇక్కడ ఉంది కనుక ఛాయా రూపేణ అంటే చాందోగ్య భావం ఇక్కడ ఇంత చక్కగా చెప్పబడుతుంది. మొత్తం చాందోగ్యం అంతా కనబడుతుంది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. శక్తి అంటే సమర్థత, ఇది అసలైన అర్థం. సమర్థత, నీ చేతికి లేపగలిగే శక్తి ఉందా అయితే అది అమ్మ, నీ కంటికి చూడగలిగే శక్తి ఉందా అయితే అది అమ్మ, నీకు నడవగలిగే శక్తి ఉందా అది అమ్మ. కనుక ప్రతి వస్తువులో యస్య యస్య పదార్థస్య యాయా శక్తి రుదాహృత సా సా సర్వేశ్వరీ దేవి. అమ్మవారంటే ఏంటంటే ఏ ఏ పదార్థములో ఏ ఏ శక్తి చెప్పబడుతుందో ఆ శక్తి అంతా అమ్మే. కనుక దేవి అంటే ప్రతి వస్తువులో శక్తి రూపంలో ఉన్నది, అందుకే శక్తి రూపేణ సంస్థిత. తృష్ణారూపేణ సంస్థిత, తృష్ణ అంటే దాహ రూపంలో ఉంటుందట, మంచిదే కదండి. దాహం ఉంటేనే నీటి విలువ తెలుస్తుంది, ఆకలి ఉంటేనే అన్నం విలువ తెలుస్తుంది. తినడానికి మధురమైన పదార్థాన్ని సృష్టించిన తల్లి అరిగించుకుని అగ్నిని పెట్టించి ఆకలి పుట్టించింది. ఇక్కడ ఎంత చక్కగా కదిలిస్తుందో చూడండి. ఇక్కడ అలా ఒక వస్తువుని చూస్తే నీకు ఆకలి పుట్టి తినబుద్ధి వేస్తుంది, నిన్ను చూస్తే మరోదానికి ఆకలి పుట్టి తినబుద్ధి వేస్తుంది. సృష్టికి ఒకదాని కూడా అన్నమై వెళుతూ ఉన్న ఈ వ్యవస్థ ఎంత అందంగా తిప్పుతున్నదో చూడండి. అందుకే దాహం ఉంటేనే నీటి విలువ తెలుస్తున్నది, నీరు దాహాన్ని ఆర్పుతున్నది. ఆ దాహ రూపంలో ఉన్న చైతన్యం కూడా అమ్మే అగ్ని రూపం. అందుకే దాహం పుట్టట్లేదంటే అది కూడా జబ్బే. ఇవన్నీ ఉంటేనే చైతన్య లక్షణం. ఇట్లా చైతన్యం ఉంది అంటే ఆకలి ఉండాలి, దప్పికి ఉండాలి, దాహం ఉండాలి, ఇవన్నీ నీ శరీరం కరెక్ట్గా. ఒక ఆయన చెప్పాడు, నీకు ఆకలి పుడుతుందంటే ఇంకా నీకు జబ్బు లేనట్టే లెక్క అన్నాడు. అంతే కదా, మనలో శరీరం చేయాల్సిన పనులు చేయడమే కదండి. అవన్నీ ఎవరు చేస్తున్నారు కూర్చుని? ఈశ్వర సర్వభూతేషు ఉద్దేశ అర్జున తిష్ఠిత, అక్కడ కూర్చొని చేస్తున్న ఈశ్వరి ఆవిడ చూడండి. అందుకే లోపల ఆవిడ ఉంది అనేది ఆవిడ చేసే పని బట్టి నువ్వు తెలుసుకోవాలి. ఒక వ్యక్తి ఉనికి పని బట్టి తెలుస్తుంది, ఒక వ్యక్తి ఉనికి పని బట్టి తెలుస్తుంది. ఒక ఆఫీసులో పని సజావుగా జరిగిపోతుంది అంటే ఆఫీసులో కొంత స్టాఫ్ ఉన్నారని అర్థం. మీకు ఫలానా ఆఫీస్ నుంచి ఏదో వస్తువు రావాలి, ఎవ్రీ మంత్ వచ్చేస్తుంది. ఓ పత్రిక తయారవి రావడము, ఒక వస్తువు తయారవి రావడం ప్రతి నెల మీరు కట్టిన డబ్బుకి వచ్చేస్తుంది. అంటే మీకు ఈ వస్తువు ఎక్కడి నుంచి ఉందంటే మా పోస్ట్ మ్యాన్ రోజు ఇస్తుంది, ప్రతి నెల ఇస్తున్నాడండి. పోస్ట్ మ్యాన్ ఇస్తున్నాడా? నీకు ఇస్తున్న పోస్ట్ మ్యాన్ వాడి చేతిలో వస్తువు కనబడుతుంది, కానీ దీని తయారీ వెనక అంత స్టాఫ్ ఉన్నారో నీకు తెలియట్లేదు. కానీ మూర్ఖుడు అయితే అలా అనుకుంటాడు, కానీ తెలివైన వాడు ఏమనుకుంటాడు, ఇది తయారవుతుందండి, దీని వెనకాల ఎంతో ఉందని. కనుక ఒక వస్తువు ఉనికి బట్టి దాని పని బట్టి చేసేవాళ్ళు ఒకరు ఉన్నారని తెలుసుకోవాలి. అలాగే ప్రపంచం ఎంత బాగా పనిచేస్తుందంటే చేయించే అమ్ముందని తెలుసుకోవాలి. నీ శరీరం ఎంత బాగా పనిచేస్తుందంటే చేయించే అమ్మంది తెలుసుకోవాలి. నీ శరీరంలో ఏదో సరిగ్గా పనిచేయింది లేదనుకో, నీ ప్రారంభం కొద్దీ అక్కడ విత్తుగా చేసింది అమ్మవారు ఆ శక్తిని. కనుక నువ్వు అది కావాలని ప్రార్థన చేస్తే అన్నీ ఇవ్వగలిగే తల్లి అది ఇవ్వగలదు. అందుకు ఆ చైతన్య రూపిణిగా అమ్మ ఉందని జ్ఞానంతో చేస్తున్న స్తోత్రం ఇదంతా కూడా. తృష్ణ, తృష్ణ అంటే దాహం అంతేకాదు, తృష్ణ అనే మాటకి సరి అయిన అర్థం తృప్తి లేని కాంక్ష. చాలా బాగుంది, ఇది కూడా అమ్మరూపమేంట. అది లేకపోతే పని జరుగుతుందా అండి? సృష్టిలో మనం ఇంత సంపాదించాం ఇంకా చాలు అని కూర్చుంటే నో ప్రోగ్రెస్. జగతి నడవాలి అంటే తృప్తి లేని కాంక్ష ఉండాలి. అయితే ప్రతిదానికి పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ ఉంటుంది. నీకు ఒక వార్ధక్యం వచ్చే వరకు కూడా గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఇంకా అభివృద్ధి కోసం కష్టపడాలి, తృష్టి లేని కాంక్ష ఉండాలి. కానీ సన్యాసి కూడా అలాంటి తృష్టి లేని కాంక్ష ఉంటే వాడికి ప్రమాదం. కానీ ఉండాలి తృష్ణ లేని కాంక్ష కూడా, మంచి విషయాలు. ఇప్పుడు భగవద్ విషయం తెలుసుకుంటున్నాం, ఎన్ని మార్లు వింటామండి అదే అమ్మవారి కదా అనకుండా మీరు వచ్చారు. ఇప్పుడు తృష్ణ లేని కాంక్షే కదా, ఈ కాంక్ష మిమ్మల్ని క్రమంగా ముక్తికి హేతు అవుతుందా లేదా? కనుక తృష్ణ లేని కాంక్ష కూడా అమ్మవారి స్వరూపమే, ఇది గొప్ప విషయం. అదేవిధంగా క్షాంతి రూపేణ, క్షాంతి అంటే సహనం, సహనం అమ్మవారి రూపంట. సహనం ఉంటే కానీ ఏం అర్థం కాదండి, అవునా లేదా? అందుకే మీరు అందరు ఇంతసేపు కూర్చున్నారు. దేనివల్ల? క్షమ వల్ల. లేకపోతే ఇప్పటి వరకు చూస్తూ ఉన్న 6:30 నుంచి ఒక్కటైనా అర్థమవుతుందేమోనని అయినా ఇలాగే కూర్చున్నామంటే ఎంత క్షమ. ఆఖరికి 8:30 వరకు అర్థం కాంది, 8:31 అర్థం కావచ్చని ఆశతో కూర్చున్నారు లేదా? అబ్బా ఆ చివరికి చెప్పింది మాత్రం భలే ఉందండి అనిపించిందా? ఇంత క్షమ వల్ల అది వచ్చింది. ఉదాహరణకు చెప్పాను కానీ ఓర్చినమ్మకి తేట నీరు, క్షమ ఉన్నవాడికి అన్నీ లభిస్తాయి. అందుకు క్షమా గుణవతాం బలం, ఇదే మాట మనం అక్కడ గతంలో ఈ మహిషాంతగిరి సూక్తంలో చెప్పుకున్నాం. కనుక క్షాంతి రూపేణ సంస్థిత, ధర్మాలలో ఒకటి క్షమం, ధర్మానికి మూలం క్షమ. అందుకే క్షమాదానం, క్షమా సత్యం, క్షమా యజ్ఞాశ్చ పుత్రికాః, క్షమా యశః, క్షమా ధర్మః, క్షమయా నిష్ఠితం జగత్. క్షమలోనే ప్రపంచం ఉంది. ఒక తల్లి 9 నెలల క్షమ ఒక శిశువుకి జన్మనిస్తుంది, అవునా లేదా? ఒక తల్లి 9 నెలల క్షమ, ఆవిడ సహనం ఒక శిశువుకి జన్మనిస్తుంది. అబ్బో నేను భరించలేనండి ఏంటి, అప్పుడు పడే నొప్పుల క్షమ ఆ శిశువుకి ప్రాణమిస్తుంది. ఆ శిశువుని శైశవ దశలో అన్ని భరిస్తూ మా ఇంట్లో పసిపిల్లాడండి అందుకని ఎక్కడికి వెళ్ళనండి, ఎంత సహనం, అది ఆ పిల్లాడికి బతుకునిచ్చింది. కానీ క్షమలోనే ప్రపంచం ఉందా లేదా చెప్పండి. ప్రతిదాన్ని ఆలోచించండి, అంతే, ఏమీ అక్కర్లేదు. పుస్తకాలు వెతకక్కర్లేదు, తిరగక్కర్లేదు, ఆలోచించాలి. తప తప ఆలోచించి అర్థమవుతుంది. అర్థం కావట్లేదని ఎందుకంటున్నామో తెలుసా, ఆలోచించట్లేదు కనుక, మరేమిటి కాదు. పైగా ఒక లెక్క తెలుసుకోవాలంటే మనం ఆలోచిస్తాం, ఒక సైన్స్ పాఠం అర్థం కావాలంటే ఆలోచిస్తాం, హిస్టరీ తెలుసుకోవాలంటే ఆలోచిస్తాం, కానీ ఆధ్యాత్మిక ప్రవచనం దగ్గరకు వచ్చేటట్టు ఆలోచించాం. మేము ఇలా కూర్చుంటాం, నువ్వు చెప్పు మాకు అర్థం అవ్వలేదు, కానీ ఇది ఆలోచిస్తే ఇక్కడ అర్థమవుతుంది. కనుకనే క్షాంతి అనేది అంత గొప్పది. ఇప్పుడు నేను చెప్పిన క్షమాదానం, క్షమాసత్యం, క్షమయా నిశ్చితం జగత్ అనే మాట ఎక్కడ తెలుసా, రామాయణంలో బాలకాండలోని మాట ఇది. క్షమ గొప్పతనం చెప్పాడు. జాతి రూపేణ సంస్థిత, జాతి రూపంలో ఉన్నది. జాతి అంటే ఇక్కడ శ్రేష్ఠత్వము అని అర్థం. ఒకటి సమూహము అని ఒకటి అర్థం. ఒక్కొక్కటి ఒక్కొక్క సమూహం. ఏ సమూహం గొప్పది అంటే ఏ సమూహం అవసరం వచ్చినప్పుడు ఆ సమూహం గొప్పది. కానీ సృష్టిలో ఎక్కువ తక్కువలు లేవు ఇది తెలుసుకోండి. ప్రయోజనాపేక్ష బట్టి ఒకదానికి ప్రాధాన్యమే తప్ప ఒకటి ప్రధానం, ఒకటి అప్రధానము లేదు. ఇది చాలా ప్రధానమైన విషయం తెలుసుకోవాల్సింది. సృష్టిలో ప్రతిదీ కూడా ఒకటి అవసరం వచ్చినప్పుడు అదే గొప్పగా అనిపిస్తుంది, అంతేగాని సృష్టిలో ప్రతిదీ గుంపుగా ఉంటాయి. అలా ఉండడం ఒక లక్షణం. చూడండి కోళ్ళన్నీ గుంపుగా వెళ్తాయి, అలాగే జంతువులు చూడండి అడవుల్లోకి వెళ్ళండి, లేళ్ళన్నీ ఒక గుంపు, ఇవి జాతి కాదా? అలాగే ఒక స్వభావం చేత, ఒక ఆచారం చేత, ఒక వ్యవహారం చేత, ఒకే రకమైన జీవన విధానం చేత కొంతమంది కలిసి ఒక సమూహం అవుతారు, అది జాతి. అలాగే మానవ జాతి, మళ్ళీ దానిలో జాతి. ఇలాగే జాతి భేదములు అనేటువంటిది విశ్వ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఒక అవకాశం, అంతేగాని విభేదం అని మాత్రం అనుకోవద్దు. వీటన్నిటిలో సమన్వయం ఉంది, ఎందుకంటే జాతి భావం అంతా అమ్మవారు, అంతేగాని ఒకే ఆచార వ్యవహారాలు ఉన్న వాళ్ళు ఒక దగ్గరికి కలుస్తారు సాధారణంగా, ఒకే రకమైన తిండి తినే వాళ్ళు అందరూ ఒక చోట కలిసి బతుకుతారు, సహజం అది. ఒకే రకమైనటువంటి పనులు ఉన్న వాళ్ళు ఒకే దగ్గర ఉంటూ ఉంటారు, అది జాతిలో ఉండే గొప్పతనం. ఆ విధంగా అవడం వల్ల ఒక సమూహ శక్తి ఏర్పడుతుంది, దానివల్ల సమాజం నడుస్తుంది. ఇది ఒక నేచురల్ వ్యవస్థ, ఇది స్వాభావిక వ్యవస్థ. మానవుడు బుద్ధిజీవి కనుక దీన్ని మరింత ఆర్గనైజ్ చేసుకున్నాడు. ఇక్కడ ఒక నేచురల్ సిస్టమ్ని ఆర్గనైజ్ చేసుకుని జాతి వ్యవస్థ వచ్చింది. అందులో పరస్పర సహకారమే కానీ ఎక్కువ తక్కువ లేవు అనే విషయం కూడా తెలియాలి. మనం ఏదో హాస్పిటల్కి వెళ్ళాం, వాడు వెళ్ళి నాకు కడుపు నొప్పిడుతుంది అనగానే టెస్ట్ చేస్తాడు వాడు, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు టెస్ట్ చేసి, ఇది నా డిపార్ట్మెంట్ కాదు గుండెకి సంబంధించింది వెళ్ళంటాడు. వాడు వెళ్తాడు గుండెకి చూసి, ఇది లివర్ది అయ్యా నాది కాదు అంటాడు వాడు. కనుక లివర్ నాది కాదు అంటాడు వాడు, గుండె నాది కాదు అంటాడు మరొకడు. కానీ మనం బయటకు వచ్చి గుండె లివర్ అన్నీ నాదేనండి అని అంటాం, తెలిసింది కదా. వాడికి వాడు అలా వేరుగా అనుకున్నా అన్ని కలిసి ఇదే. అదేవిధంగా ఎవరికి వారు వేరుగా ఉన్నా మొత్తం ప్రయోజనం మాత్రం ఒకటి ఉంటుంది తెలుసుకోండి. అందుకే జాతి రూపేణ సంస్థిత, లజ్జా రూపేణ సంస్థిత, మళ్ళీ వచ్చింది లజ్జ, అందుకే మరి ఇక్కడ చెప్పక్కర్లే. శాంతి రూపేణ సంస్థిత, శాంతం. ప్రతి వారిలో కూడా శాంత స్వభావం ఉంటుంది, అవసరం బట్టి బయటపడుతుంది. మా ఆయన కోపానికి ఆగలేడండి అంటుంది ఒక ఆవిడ, కానీ ఆఫీసులో బాసు దగ్గర మాత్రం కోపం అణుచుకుంటాడు వాడు. అంటే ఎక్కడ చెల్లుబాటు అవుతుంది అక్కడ చూపిస్తాడు, చల్లని చోడు వాడి భరిస్తాడు, ఏం చేస్తాం. కనుక శాంతం కూడా మనకు అలవాటే, ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి అక్కడ మనలోనే ఆ సిస్టమ్ ఉంది. ఆ శాంతి రూపంతో ఉన్న తల్లికి నమస్కారము. ఇక శ్రద్ధారూపేణ సంస్థిత చెప్పుకున్నాం, కాంతి రూపేణ సంస్థ వర్చస్సు. అది ఎప్పుడు వస్తుందో తెలుసా, రకరకాల వర్చస్సు ఉన్నాయి. విద్య వల్ల వచ్చే వర్చస్సు బ్రహ్మ వర్చస్సు, డబ్బు ఉంటే వచ్చే వర్చస్సు లక్ష్మీ వర్చస్సు, పదవి ఉంటే వచ్చే వర్చస్సు రాజవర్చస్సు, మహారాజశ్రీ వాడి రాజశ్రీ అది వాడిది. ఇలా ఒక్కొక్కడికి వాడు పదవిలో ఉన్నాడు భలే కళకళలాడుతుంటుంది మొహం, ఓడిపోతాడు అదేమిటో. నిన్నటి వరకు తెగ చూసినటువంటి వాడు కూడా వాడు మొహం చూడేది, ఏమిటో పోయింది అక్కడ, అది వెలిగిపోతున్నాడండి అని ఒక మాట అంటాం. ఆ వెలుగు ఆవిడే కాంతి రూపేణ సంస్థిత. ఇక లక్ష్మీ రూపేణ సంస్థిత మనం చెప్పుకున్న, ధృతి రూపేణ సంస్థిత. ధృతి అంటే పట్టుదల, ఒక దాని యందు నిలుకడ, నిలుకడ. ఆ నిలుకడు కూడా అమ్మ యొక్క అనుగ్రహమే, అమ్మ యొక్క స్వరూపం. అందుకే ధృతి దేహేంద్రియాది వ్యవసాదం ప్రాప్తేషు తస్య ప్రతిషేధక అంతఃకరణ వృత్తి విశేషేషు యోనోత్తంభితాని కరణాని దేహశ్చ నావసీదంతి అని ధృతి అనేవాడికి శంకరులు ఇచ్చిన డెఫినేషన్ అండి. ఏమని చెప్తున్నారు చూడండి, దేహ ఇంద్రియ మనోబుద్ధులకు శిథిలత్వము రాకుండా నిశ్చలముగా నిలబెట్టే శక్తిని ధృతి అంటారు. ఇదొకటి. మన శరీరం ఇలా ఉంది, ఈ చెయ్యి చెయ్యిగా విడిపోయి, కాలు కాలుగా విడిపోయి, ఏ అణువులకు ఆ అణువులు విడిపోతే ఏమైపోతాం? ఆలోచించండి, ఇవన్నీ ఎవడు పట్టించుతున్నాడు? నీ లోపల పట్టి నిలిపేటువంటి ఏ శక్తి ఉందో అది ధృతి. నిన్ను ఎలా పట్టి నిలుపుతోందో, ప్రపంచాన్ని అలా పట్టి నిలుపుతున్న ఆ శక్తికి, ధృతికి నమస్కారం చేసుకుందాం. ఆవిడే ధృతి. ఆ పట్టి నిలిపే శక్తిని తెలుసుకోవాలంటే నీ మనస్సును పట్టి నిలపాలి, అప్పుడు తెలుస్తుంది. ఇది ఇక్కడ ధృతి అంటే ఇది. ఇక వృత్తి రూపేణ సంస్థిత, వృత్తి గురించి మనం చెప్పుకున్నాం, నిన్ననే చెప్పుకున్న బ్రతుకు తెరువు రూపంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జీవనోపాయం పెడుతుంది. ఒక్కసారి ప్రపంచానికి వెళ్ళి చూడండి, అమ్మ లీల కనబడుతుందండి, అబ్జర్వ్ చేయండి. ఒకడు పువ్వులమ్ముకు బతుకుతాడు, ఒకడు పళ్ళమ్ముకు బతుకుతాడు, ఒకడు మీ తెగిన చెప్పును కుట్టి అమ్ముకు బతుకుతాడు, ఒకడు మీరు కట్టిన వస్త్రాన్ని నేస్తూ బతుకుతాడు. ఎన్ని అవసరాలు, అవసరాలు తీర్చడానికి ఎన్ని వృత్తులు, అది చెయ్యగలిగే కళ వాళ్ళది. కొండ ఏముందండి, చక్రం మీద పెట్టడమేగా, వెళ్ళి పెట్టు, ముద్దైపోతుంది నువ్వు పెడితే. వాడికి తెలుసు అది ఎలా చేయాలి. ఎన్ని రకాల వృత్తులు, ఆ వృత్తుల రూపంతో ఉంది అమ్మ. కనుక ఏ వృత్తిలో మీరు చూసినా ఆ నైపుణ్యం అమ్మ. అందుకే ఏ వృత్తిలో ఉన్న నైపుణ్యమైన అమ్మ అని చెప్పమనే నమః కర్మారేభ్య కులాలేభ్యశ్చ భో నమః. కమ్మరి చక్రం కుమ్మరి కులిమి సాలెల మగ్గం జాలరి పగ్గం గొడ్డలి గుణపం కడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల్ నా వినుతించే నా విరుతించే నవీన గీతికి భావం భాగ్యం భాష్యం ప్రణవం అన్నారెవరు? శ్రీశ్రీ గారు అన్నారు. కానీ ఈ శ్రమజీవన సౌందర్యం అనేది మన వేదం చెప్పింది. వేదం పలికే విప్లవ గీతాలు భలే ఉంటాయి చూడండి ఇక్కడ. కనుక ప్రతి వృత్తి అమ్మ రూపమే. అందుకే పండగ వస్తే చాలు, ప్రతి వృత్తి వాళ్ళు వాళ్ళ వస్తువులను శుభ్రం చేసుకుని అలంకారం చేసుకుని, బస్సులు వాళ్ళు బస్సులకు దండలేస్తారు, కత్తులు అరగదీసేవారు కత్తులకు పూజలు చేసుకుంటారు. ప్రతి వాళ్ళు వాళ్ళ వృత్తులకు వాళ్ళు పూజలు చేసుకుంటూ, వాళ్ళ మిషన్లకు వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటారే, ఆ వృత్తి రూపంలో అమ్మే ఉంటుంది. ప్రతి వాడినికి జీవితాన్ని ఇస్తోంది, బ్రతకనిస్తోంది, బ్రతుకు తెరువు ఉపాయాన్ని ఇస్తోంది, జీవనోపాయ రూపంలో ఉంటుంది. ప్రతి వారిలో వృత్తి రూపంలో ఉన్నటువంటి తల్లి, అంతేకాదు స్మృతి రూపంలో ఉన్నటువంటి తల్లి, స్మరణ రూపంలో ఆ తల్లి ఉంది. దయా, దయా రూపంతుంది. దయ లేకపోతే జగత్తు నడుస్తుందా? సృష్టిలో అమ్మ దయ అన్ని చోట్ల కనబడుతుంది. నీ తల్లికి నీపై దయ లేకపోతే నువ్వు ఈ స్థితికి వచ్చేవాడివి కావు. నీ నాన్నకి నీపై దయ లేకపోతే ఈ స్థితికి వచ్చేవాడివి కావు. నీ భార్యా బిడ్డలకి నీపై దయ లేకపోతే నువ్వు ఈ స్థితిలో ఉండేవాడివి కావు. వాళ్ళు క్షమ చూపించారు, దయ చూపించారు, శాంతం చూపించారు, ఉన్నావు. ఈ దయ రకరకాల వ్యక్తమవుతుంది వాళ్ళ నుంచి, కానీ దయతో ప్రపంచం నడుస్తుంది. ఆ దయారూపంగా ప్రతి దీవుల్లో ఆ తల్లి ఉన్నది. ఇది ప్రార్థన చేసేటప్పుడు మీరు అమ్మని ప్రార్థన చేస్తే ఆ దయ ఎవడి రూపంలోనే అమ్మ చూపించవచ్చు. అందుకే ఈ స్తోత్రంలో విశేషాలు ఏం చెప్పారంటే, ఈ రూపంతో నీలో నాలో అందరిలో ఉన్న తల్లి నిన్ను ఎక్కడి నుంచైనా అనుగ్రహించగలదని చెప్పడం ఇందులో భావం. అంతేకాదు మూడు దివ్య గుణములు బాగా అలవాటు చేసుకోండి అని ఉపనిషత్తులు చెప్తున్నారు. బృహదారణ్యకంలో వస్తుంది. ఏషా దేవి వాగనువదతి స్తనయుత్ దా 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 ఇతి. మూడు ధ్వనులు వచ్చేట, ఒక మేఘరూప దేవత మూడు గర్జనలు చేసిందిట బోధగా, దా 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 అందిట. మూడు దాలు బాగా నేర్చుకుంటారా బాబు అందిట. ఆ మూడు దాలు ఏమిటంటే, దామ్యత దత్త దయధ్వమితి తదేతత్రయం శిక్షే దమం దాన దయామితి. మూడు, దామ్యత దత్త దయధ్వం. దామ్యత అంటే దమించు, దమించు అంటే నిగ్రహించుకో, ఒకటి. ఈ మూడు అలవాటు చేసుకోవాలట. దామ్యత దమము ఒక దా, ఇంకొకటి దానము, మూడవది దయ. దమము దానము దయ, ఈ మూడు దాలు బోధ చేసిందిట వేదమాత. ఇది ప్రతివాడికి చేసిన బోధ. ప్రతివాడు గుర్తుపెట్టుకోండి, నిగ్రహశక్తి, దానము, ఇచ్చే బుద్ధి ఉండాలి, అవతలివాడి దుఃఖాన్ని చూసి అయ్యో అనుకోగలిగే గుణం ఉండాలి. అందుకే దయ అంటే పరదుఖ అసహిష్ణుత, ఇతరుల దుఃఖాన్ని చూసి భరించలేకపోవడం అది. అందుకే నేను పేదరాలని ఒక్క ఉసిరిక్కా ఇచ్చాను గానీ భరించలేకపోయాడు శంకర భగవత్పాదుల వారు. ఆయన దయలోంచి కరకధార కురిసింది, అవునా లేదా? అమ్మవారి దయ భగవత్పాదుల వారిలోంచి వచ్చింది. అందుకు ఏ మహాత్ముడి దయ ఎలా మనకి అమ్మవారి రూపంతో వస్తున్నదో మనకు తెలుసా? అందుకే దామ్యత దత్త దయధ్వం ఇది. అందుకే భగవంతుడి గురించి ప్రార్థించినప్పుడు ఏమని అడగాలో శంకరులు చెప్తారు. అవినయ అపనయ విష్ణు దమయ మన శమయ విషయ మృగతృష్ణాం భూత దయాం విస్తారయ తారయ సంసార సాగరత. షట్పది స్తోత్రంలో చెప్తున్నారు మహానుభావుడు. అందుకే దమయ నిగ్రహించుకోవాలి అది. ఆ నిగ్రహము, దానము, దయ, ఈ మూడు అమ్మవారి స్వరూపాలు. ఇక తృష్టి రూపేణ సంస్థిత, మాతృ రూపేణ సంస్థిత భ్రాంతి. చివరికి వచ్చేసామండి, ఏం బాధలేదు. భ్రాంతి అంటే ఇది ఆఖరి మాట, చాలా గొప్ప మాట భ్రాంతి అంటే. భ్రాంతి కూడా అమ్మేట. అందుకే చెప్తాడు సత్యం వా అనుతంచా సత్యం అభవత్. ఇది సత్యము అసత్యము కూడా సత్యమే అన్నాడు. ఏం మాట్లాడు, ఇదే వేదాంతం భాష. అందుకు భ్రాంతి కూడా సత్యస్వరూపమైన అమ్మయే అన్నాడు. ఎలా, ఏదో ఒకటి చెప్పండి మాకు ఎలా అవుతుంది. ఇందాక చెప్పినట్టు వెలుగుంటేనే కదా నీడ తెలిసింది, వెలుగు లేకపోతే నీడే తెలియలేదు. అది అయ్యా తాడిని చూసి పామనుకున్నాం, దీని మీద కదా వేదాంతం గొడవ గొడవ, రజ్జు సర్పభ్రాంతి రజ్జు సర్పభ్రాంతి అంటే చాలా ఆవలింతొస్తుంది. అలాంటివి అంత చర్చ చేశారు శంకరులు. అధ్యాస అంటారు దాన్ని. అది కానిదాన్ని అది అనుకోవడం భ్రాంతి, అది కానిదాన్ని అదని ఎందుకు అనుకున్నావు అదంటూ ఉండడం వల్లే అన్నాడు. ఇక్కడ తాడును చూసి పామును భ్రాంతి చెందావు సంతోషం, భ్రాంతికి కారణం ఎవరు, తాడు ఉండడమే. అంతే, నువ్వు చూసే చూపులో తేడా సెకండ్, కానీ తాడంటూ కూడా ఉన్నది కదా అక్కడ. అలా కనబడడానికి కారణమైన లక్షణం అక్కడ ఉందా లేదా. కనుకనే ఇప్పుడు భ్రాంతి అంటే జగత్తంతా నీకు పరమాత్మగా కనిపించట్లేదు అనిపించట్లేదు, అవునా లేదా. జగత్తుగానే అనిపిస్తుంది కానీ ఇదంతా పరమాత్మయే అయినప్పటికీ జగత్తుగా అనిపించడం కూడా ఆయన మాయాశక్తి స్వభావమే. కనుక భ్రాంతి కూడా ఆయనే అనుకుంటే అసలు బాధే లేదు. కనుకనే దీని వ్యవహారిక సత్తా అన్నారు శంకర భగవత్పాదులు వారు. ఈ జగత్తంతా కూడా సత్యము కాదు మిథ్య, కానీ అలా అంటావయ్యా కనబడుతోంది కదా అంటే అలా అనిపించడం వ్యవహారిక సత్యం అన్నాడు. అయ్యో నువ్వు ఎంత చెప్పేస్తున్నావు, ఎలా సత్యం కాకుండా ఉంటుందంటే ఇప్పుడు తెలియదులే జ్ఞానం వచ్చేకి తెలుస్తుంది అన్నాడు. ఇంకా మరి అప్పీల్ లేదు ఈ మాటకి, ఆర్గ్యుమెంట్ ఉందా. ఇప్పుడు నువ్వేదంటే నీకు జ్ఞానం లేదు కనుక నువ్వు అలాగే అంటావు అంటాడు ఆయన. జ్ఞానం వస్తే నీకు తెలుస్తుంది అన్నాడు. ఎలాగూ ఉదాహరణ చెప్పాడు, నువ్వు కలకంటున్నంతసేపు కలను తెలియదు, మెలకు వస్తే కలను తెలుస్తుంది. అలాగే నువ్వు ఇక్కడ ఉన్నంతసేపు అజ్ఞానంలో ఉన్నంతసేపు జగత్ సత్యం అనుకుంటావు, జ్ఞానంలోకి రా. జ్ఞానం అంటే బ్రహ్మసత్యం తెలియాలి, తెలిస్తే అది నువ్వు తాడే అని తెలిసాక పాము అనే భ్రాంతి పోయింది. అంతవరకు వ్యవహార సత్తాగా ఉంది కనుక ఇప్పుడేం బాధపడద్దు, వ్యవహార సత్తాలో భేదం ఉంటుంది కనుక ఆ భేదం కల్పించే వ్యవహార సత్తా రూపంతో ఉన్నదానివి కూడా నువ్వే, ఇంకా బాధే లేదు మనకి. సత్యం అసత్యంచ సత్యం అభవత్ అనేటువంటి శృతివాక్యం ఎంత బాగా శంకర భగవత్పాదులు వారు చెప్పారు చూడండి. కానీ భ్రాంతి కూడా ప్రకాశాధీనమే, ప్రకాశం ఉంటేనే కానీ భ్రాంతి లేదు కనుక భ్రాంతి రూపంగా ప్రకాశం ఇచ్చేటువంటి తల్లావిడ. కనుక ఇప్పుడు భ్రాంతి అంటే నువ్వు ఈశ్వరుడివేనయ్యా జీవుడివి కావు అంటే ఎలా అవుతానండి అన్నావే. అలా నీకు అనిపించడానికి కారణమైనది కూడా చైతన్యమే కదా, ఆ చైతన్యం ఆమెయే. ఇది విషయం మొత్తంగా మొదటి నుంచి ఇక్కడ యాదేవి సర్వభూతేశు నుంచి ఇక్కడ దాకా మనకు మొత్తం 21 వచ్చే ప్రధానంగా. కొందరేమో 19 చూపిస్తారు, 21 వచ్చే 21 సబ్జెక్ట్ ఒక్కటి అర్థమైతే అయ్యి ఉంటచ్చు. ఏమని, ఇది మనలోని సబ్జెక్టే అని తెలిసింది. ఇంకేం తెలిసినా తెలియకపోయినా ఇప్పటివరకు చెప్పింది మన సబ్జెక్టే, అవునా లేదా. ఈ మన సబ్జెక్ట్ ఇప్పుడు ఎండమావుల్ని చూసాం, నీరుంది అనిపించింది. అనిపించడానికి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రకాశమే కదా. అలా అనిపించడానికి కారణం కూడా అది, అలా అనిపించడంలోనూ అది ఉంది. ఇది చూపించాడు మొత్తం. ఇదంతా కూడా మనలో విషయమే కదా, కనుక ఒక్కటి అర్థమైతే చాలు, అమ్మ అనేది మనలోని విషయం. అలాంటి తల్లి, ఈ ఒకే చైతన్యం ఇన్ని రకములుగా ప్రతి వారిలో వ్యక్తమవుతున్నది. కనుక సర్వవ్యాపిని 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 అని అందరూ అంటాం, కానీ సర్వవ్యాపినిగా ఇలా ఉన్నటువంటి ఆ అమ్మని యాదేవి. ఇందులో క్షాంతి దాంతి అన్నీ మారే కానీ దేవి తస్యై మారలేదు. అది అనమాట తెలుసుకోవాల్సింది. కానీ మారకుండా ఉన్న ప్రకాశ వస్తువే దేవి. దేవి అంటే ప్రకాశం అన్నాం చైతన్యం. ఆవిడికి నమస్కారము. తస్యై ఆమెకు, అనిర్వచనీయమైన ఆ దేవి. ఏ దేవి క్షుధగా నిద్రగా తృష్ణగా ధైర్యంగా స్మృతిగా ఇన్నిటిగా అందరిలో ఉన్నదో ఆ తల్లికి నమస్కారం 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 నమః నమః. ఇక్కడ పరిశీలిద్దాం. ఇందులో నమస్తస్యై 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 మూడు ఒకేలా వెళ్ళే నమో నమః మళ్ళీ వచ్చిందట. 5 నమస్కారాలు ఉన్నాయండి ఇందులో, పంచ నమస్కారాలు ఇందులో చెప్పారు. ఈ పంచ నమస్కారాల్లో 3 ఒక రకంగా వచ్చాయి. నమస్తస్యై 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 ఊరికనే పెట్టాడు అనుకున్నారా, ఊరికనే పెట్టాడా, దీనికి ఒక పెద్ద సైన్స్ ఉంది. నమస్తస్యై 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 అంటే ఆమెకు నమస్కారం ఆమెకు నమస్కారం ఆమెకు నమస్కారం ముమ్మార్లు చేశాడు. ముమ్మారులు అంటే త్రికరణములతో నమస్కారం, స్థూల సూక్ష్మ కారణ దేహములతో నమస్కారం, మూడు మూడుగా చూస్తున్నటువంటి స్వరూపానికి నమస్కారము. ఇక్కడ తస్యై ఆమెకు, ఆమెకు అన్నప్పుడు వీడు కూడా ఉన్నాడు, ఆమెను కూడా చూస్తున్నాడు. కనుక తస్యై నమః తస్యై నమః తస్యై నమః అయిపోయింది కదా. చిట చివరికి నమో నమః అనడంలో విశేషం ఏంటి, ఇక్కడ తస్యై అహం ఏమీ లేదు, అక్కడ కేవల నిర్గుణతత్వం చెప్పాడు. తస్యై అంటే ఆమెకు అంటే సగుణంగా నువ్వు చూస్తున్నావు. నమో నమః అని వచ్చినప్పుడు తస్యే లేదు, నమో నమః అంతే. అంటే ఆమె అతడు లేదండి, ఆమె అతడు లేదంటే అర్థం ఏంటి, నిరాకార, నిరంజన, నిర్మల, నిత్య, ఈవిడ. కనుక నమో నమః అనేది నిర్గుణతత్వానికి, నమస్తస్య అనేది సగుణతత్వానికి. మొత్తానికి సగుణంగా ఉన్నది ఆ అమ్మే, నిర్గుణంగా ఉన్నది ఆ అమ్మే అని రెండింటినీ సమన్వయించి వాక్యంలో పెట్టాడు. అది దీని కొరకు ప్రత్యేకత. కనుక స్థూల సూక్ష్మ కారణ దేహముల్లో ఉన్న తల్లి నమస్కారము అంటే నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై. ఈ స్థూల సూక్ష్మ కారణములకు అతీతముగా తురీయముగా ఉన్న తల్లి, ఆ తురీయ స్వరూపుడు నీకు నమస్కారం అంటే నమో నమః. అక్కడికి వచ్చినప్పటికీ అది ఉత్కృష్ట స్థితి కనుక నమస్కారం డబుల్ అయిపోయింది. అక్కడికి వెళ్ళేటప్పటికీ తురీయానికి నమో నమః, మిగిలిన మూడింటికి నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై. ఇది దీనిలో ఉన్నటువంటి గొప్ప భావాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే విశ్వ తైజస ప్రాజ్ఞులు గుర్తున్నారా? విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తురియా సర్వావస్థ వివర్జిత. విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తురియా సర్వావస్థ వివర్జిత. అది ఇక్కడ పెట్టాడు మొత్తం. నమస్తస్యై 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 నమో నమః. త్రిగుణాలలోనూ మూడు దేహాలలోనూ ప్రకాశించేటువంటి ఆ తల్లికి నమస్కారం, వీడికి అతీతంగా ఉన్న తల్లికి కూడా నమస్కారం. అంటే ఇప్పుడు మీకు ఎలా వచ్చింది, కంప్లీట్ అమ్మవారు వచ్చారు. ప్రపంచానికి అతీత ఆవిడే, ప్రపంచమంతా ఆవిడే, కలిపి పట్టుకోండి అమ్మవారిని. అది ఇక్కడ అమ్మవారిని పట్టుకోవడం అంటే ప్రపంచాన్ని వదిలిపెట్టేయమని కాదు అర్థం, ప్రపంచంతో కలిపి అమ్మవారే అని తెలుసుకో. ఇది ప్రత్యేకమైన అంశము, గ్రహించవలసిన అంశము. నగలన్నీ బంగారమే అన్నాడు ఎవడు, తెలియనంత వరకు దేనికదే చెప్పు. ఒక్కడు తెలుసుకో, నగలన్నీ బంగారం తెలియడానికి మళ్ళీ అన్ని కరిగించి ముద్ద చేయక్కర్లే. నీకు తెలివితే ఎట్లుంటే చాలు, పరిద్దాలను ఉన్నది బంగారమే అని. కనుక కనబడే ప్రతిదీ కూడా ఆ బంగారమే, ఆ బంగారమే మా అమ్మ, ఆ తల్లి, ఆవిడ ఉంటేనే అన్ని బంగారం, ఈ కళా శోభ. అందుకు ఏ తల్లి వలన ఈ జగత్తంతా కూడా ఇన్ని రకాల చైతన్యములతో ప్రకాశిస్తున్నదో, ఆ సర్వ చైతన్య రూపిణి అయిన ఆ దేవి, అనిర్వచనీయమైన ఆ దేవి, సర్వభూతముల్లో ఉన్న ఆ దేవికి నమస్కారము అని ఎవరంటున్నారు? కదలే దేవతలందరూ హిమవత్పర్వత ప్రాంతం వద్ద కూర్చొని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి కాలే, కిందకి పూర్తవుతాయి. ఆ పూర్తి రేపు చేసేద్దాం. అవి పూర్తవగానే ఆవిడ అక్కడికి వస్తుందిట అమ్మవారు. వచ్చి ఏం చేస్తుంది రేపు చూద్దాం, మనం పరిశీలిద్దాం. ఈ స్తోత్రం ఇలా అవగానే వస్తుందిట. ఎలా వస్తుంది, ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఈ స్తోత్రం అవగానే హిమపర్వత రాజపుత్రి గౌరీదేవి నడుచుకొస్తుందిట. అంటే ఈ ఎవరు స్తోత్రం చేశారో అది ఆవిడ. ఆవిడ గౌరీదేవి అని కనుక ఒక రూపం చూపించారు కదా, ఇదంతా ఎవరో ఆవిడే గౌరీదేవిగా అక్కడ ఉన్నది శివపత్నిగా. అందుకే ఈ స్తోత్రం అంతా చేస్తే ఆవిడే వచ్చింది అక్కడికి. ఇక్కడ అంటే ఈ తల్లే ఆ తల్లి అని చూపించారు ఇక్కడ. అటువంటి ఆ గౌరీదేవికి నమస్కారం. ఎందుకంటే స్తోత్రంతో ఆపకుండా అమ్మ వచ్చింది అని చెప్తే ఒక బాగా మాట బాగుంటుంది కనుక ఈ మాట ప్రస్తావించుకున్నాం. ఇంకో స్తోత్రంలో కొద్ది భాగం మిగిలింది, అది పూర్తి చేసుకుని ఈ గౌరీదేవి తర్వాత ఎలా బయలుదేరి వెళ్ళి పనిచేస్తుందో రేపు అంతా రాక్షస సంహారమే, మీ ఇష్టం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయం తామ్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం. లోకాస్తమస్తా సుఖినో భవంతు.